சபாயை நம ஸ்ரீ மகாகணாதிபதயே நம ஸ்ரீ மகாசரஸ்வத்யை நம ஸ்ரீ சிவாய விஷ்ணுரூபாய குரவே நம ஸ்ரீ மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயை நம விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபி நயாத்ர பூஹ் த்ரிதிவதோப்சுச்சைரதஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரை செவ்யதே சா காசீ திரிபுராரி ராஜநகரே பாயாத பாய ஜெகத் ஆனந்தம் ஆனந்தவனே வசந்தம் ஆனந்த கந்தம் ஹதபாபபிருந்தம் வாராணசீ நாதமநாதநாதம் ஸ்ரீ விஸ்வநாதம் சரணம் பிரபத்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமிதே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாதியா விஷ்ணோ ஜிஷ்ணுவாதிசுரவந்தித மாதர்பவானி தவ பாதரஜோ பவானி மாதர்பவானி தவ தாசதரோ பவானி மாதர்பவானி ந பவானி யதா பவேஸ்மின் துவத்வாக்பவான்யனுதினம் ந புனர்பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்தியர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மமமதிராஸ்தாம் தவ சரணயுகளே. டுண்டிராயம் கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்திரமிந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீசர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியாம் சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிங்க்ரியாத். குரவே சர்வலோகானாம் பிஷயே பவரோகிணாம் நிதயே சர்வவித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்டநப்தாரம் சிக்தே பௌத்திரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதிபுராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத்பாதசங்கரம் லோகசங்கரம் நாராயணசமாரம்பம் வியாசசங்கரமத்யமம் அஸ்மதாச்சாரியபர்யந்தம் வந்தே குருபரம்பரம். அஜ்ஞானம் ஜ்ஞானவீதீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரே. ஸ்ரீ ஸ்ரீ பாரதீ தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணலு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதீ தீர்த்த மகாஸ்வாமி அதே சுவாமிவாரி சரணகமலமுலக்கு பக்திபூர்வகங்க நமஸ்கரிச்சு காசிகண்ட பிரவச்சனம் பிராரம்பிஸ்தூ உண்ணம். இன்னட்டு ரோஜுனா நர்மதா நதி தீரவாசி அயின விஸ்வானருடு அனேட்டுவண்டி பிராமணுடு ஒக்கடுன்னு ஆயன பாரிய பேரு சுசுஷ்மதி. ஆயன சர்வதர்மபராயணுடு மஞ்சி கர்மிஷ்டி சிவபக்துடு அன்னி சுகாலும் உன்னை கானி வாரிக்கு சந்தானம் லேது. ஆயன வாரணாசிக்கு வெள்ளி வாரணாசிக்கு எந்துக்கு வெள்ளாடுட்டே வாரணாசி தொந்தரகா ஃபலானிஸ்துது. ஒக்க சம்வத்சரம்லோனே அக்கட பரமேஸ்வருடு பிரத்யட்சமையினாடு. தீர்க சுந்தரகா சீக்கிர ஃபலம் இச்சேட்டுவண்டி க்ஷேத்திரம் அது வாரணாசி. அந்துக்கே அக்கடி மீரு ஜபம் செய்யுண்டி தபம் செய்யுண்டி தானம் செய்யுண்டி இவன்னி அதிகமான ஃபலான் இஸ்தாய். கொதிகா சேசினா அதிக ஃபலான் இஸ்தாய். அக்கட பிட்ச சேசினா எதி பிட்ச சேசினா ஏதைனா சரி அதிக ஃபலான் இஸ்தூ உண்டாய், சீக்கிரங்க ஃபலிஸ்தூ உண்டாய். வேதசிரியுடு அனு செப்பி ஒரு மகானுபாவுடு தன யொக்க சிஷ்யுடுதோ பாட்டு ஆயன ஏன்டே ஒரு ரெண்டு ஜன்மலு இங்க அனுபவிச்சவல்சி உன்னது கொஞ்சம் அத்தனை அனுபவிச்சவல்சினே உன்னை వారణాసికి వెళ్ళి వారాణసిలో ఉండి శిష్యుడి చేత సేవలు చేయించుకుంటూ అక్కడ అనుభవిస్తాడు. ఇక మళ్ళీ జన్మ లేకుండా ఉండడం కొరకు ప్రారంభం అనుభవించాలి కాబట్టి. ఆ సందర్భంలో శిష్యుడు, ఆయనకే కుష్ఠరోగము ఇవన్నీ వచ్చినాయి, గుడ్డిగా ఉండటం, నానా బాధలు పడుతూ ఉంటే ఆయన సేవ చేస్తూ ఉండేవాడు ఈ శిష్యుడు. ఆ శిష్యుడికి బ్రహ్మ విష్ణువు శివుడు కూడా ప్రత్యక్షమై వరాలు ఇవ్వడానికి వచ్చారు. మరి ఇక్కడ గురువుని సేవించాడు, ఇక్కడ మాత్రం త్రిమూర్తులు ప్రత్యక్షం కాల. అక్కడ గురువుని సేవించేటప్పటికి త్రిమూర్తులు ప్రత్యక్షమై వరం ఇవ్వడానికి వచ్చారు. మీరెవ్వరూ నాకు వరాలు ఇవ్వవలసిన పని లేదు, మా గురువుగారి యొక్క అనుగ్రహం చాలని చెప్పి తిరస్కరిస్తాడు. అంటే తొందరగా అక్కడ శీఘ్రంగా ఫలం ఇస్తుంది అనడానికి అనేక రకములైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఈ మహర్షులు కానీ దేవతలు కానీ అందరూ కూడా వారణాసికి వచ్చి అక్కడ తపస్సు చేశారు, అక్కడ జపతపాదులు చేశారు. సరే, ఆయనకు కుమారుడు పుట్టాడు, ఆయన పేరు గృహపతి అని పేరు నామకరణం చేశారు. అతడు చిన్నగా 9 ఏళ్ల వయస్సుకు వచ్చాడు. అతడు కూడా 3 సంవత్సరాల్లో సర్వ శాస్త్రములు సర్వ విద్యలు కూడా నేర్చుకున్నాడు ఆ మహానుభావుడు. తర్వాత నారద మహర్షి ముల్లోకములు అలా తిరుగుతూ తిరుగుతూ వీరి గృహానికి వచ్చారు, ఆశ్రమానికి, విశ్వానరుని యొక్క ఆశ్రమానికి. ఆయన లక్షణాలన్నీ కూడా చూసి ఆ పిల్లవాడి లక్షణాలు చాలా గొప్పవాడు అవుతాడు, దిక్పాలకుడు అవుతాడు, చక్రవర్తి అవుతాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, ఇవన్నీ చెప్పి చివరికి అయినప్పటికీ విధి వక్రిస్తే మంచి కూడా ఒకప్పుడు చెడుగా మారుతుంది. 12వ సంవత్సరంలో ఇతనికి విద్యుత్తు అంటే వజ్రాయుధం వల్ల ఇతనికి ప్రమాదం ఉంది, మీ అబ్బాయిని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. అంతవరకు నిన్న జరిగింది. శంకేశ్చద్వాదశే వర్షే ప్రత్యూహో విద్యుదగ్నితః 12వ సంవత్సరంలో ఈ బాలుడికి గృహపతికి ప్రమాదం ఉందని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇంకా విశ్వానరుడు ఆ భయంకరమైనటువంటి దారుణమైనటువంటి మాటను విన్నాడు నారదుని వల్ల. వినేటప్పటికీ హా హతోస్మీతి వచసా హృదయం సమతాడయ, ఇంకేముంది నేను అయిపోయింది నా పని, నా జీవితం వ్యర్థమైపోయింది, ఇంకా నేను మరణించాను అని చెప్పి అనుకుని గుండె బాదుకొని స్పృహ తప్పి పడిపోయినాడు విశ్వానరుడు. పుత్రశోకంతో బాగా బాధపడిపోయి ఆ రకంగా స్పృహ తప్పి మూర్ఛితుడైపోయినాడు. పిల్లవాడి తల్లి సుషుష్మతి కూడా బాగా దుఃఖపడింది, సహించడానికి వీలు లేకుండా బాగా ఏడ్చింది. పాపం ఆమె కూడా చాలా రోదనం చేసింది, ఆర్తస్వరంతో హాహా రవాలు చేసింది ఆమె కూడా. హా శిశు, హా గుణనిధి, హా పితృవాక్య పరిపాలక, తండ్రి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినేటువంటి వాడా అని చెప్పి ఈ రకంగా, నేను ఎంత దురదృష్టవంతురాలిని, అందుకే నా గర్భంలో నువ్వు జన్మించావురా నాయన, నాకు అసలు ఒకే ఒక పుత్రుడు, హా పుత్ర, నన్ను ఇంకెవరు కాపాడుతారు, నువ్వు వెళ్ళిపోతే ఇంకా నాకు దిక్కెవరు. త్వద్రుతే త్వద్గణోర్మ్యాఢ్యం పతితాం శోకసాగరే, ఇంకా నువ్వు లేకపోయినట్లయితే ఇంక నేను శోక సముద్రంలో మునిగిపోతాను. హా బాల, హా విమల, హా కమలాయతాక్ష, ఈ రకంగా హా లోకలోచన చకోర కురంగలక్ష్మణ్, హా తాత, ఈ రకంగా అనేక రకాలుగా, ఓ పూర్ణచంద్రముఖ, మంచి నఖములు గలవాడా, అంగుళీయములు గలవాడా, చక్కగా మాట్లాడేటువంటి వాడా మధురంగా అని ఈ రకంగా రకరకాలుగా, కిం కిం కృతం గృహపతే నమయా త్వదాప్తి, నీ యొక్క జన్మ కొరకు నేను చేయవలసిన పనులు ఏమి చేయలేదురా, అన్ని పనులు చేశా నిన్ను కొరకు, ఎన్ని వ్రతాలు చేశా, ఎన్ని నూములు నూచా, ఎన్ని జపములు చేశా, ఎన్ని తీర్థములందు మునిగా నీ కొరకు. నోతో బలిర్నభత కాసు దేవతాస్, దేవతల్ని ఎంతమంది పూజించలేదు నీ కొరకు, నేను ఎన్ని తీర్థములు సేవించలేదు, ఎన్ని నియమములు, ఎన్ని ఔషధములు, ఎన్ని మంత్రములు, ఎన్ని చేశానో నీ కొరకు నాయన. సంసార సాగరతరే హర దుఃఖభారం సారం ముఖేందుమ అభిదరిశయ సౌఖ్య సింధో, ఈ దుఃఖసాగరమైనటువంటి ఈ సంసార సాగరంలో తరింపజేసేటువంటి నౌక లాంటి వాడివి నాయన నువ్వు, ఏది నీ యొక్క ఆ ముఖారవిందాన్ని ఒక్కసారి నాకు చూపించరా. పున్నామం అనేటువంటి భయంకరమైన నరకము నుండి రక్షించేటువంటి వాడా కుమార, మీ నాన్న స్పృహ తప్పి పడిపోయినాడు నాయన, మధురమైనటువంటి నీ వాక్కమృతంతో నీ తండ్రిని చిన్నగానే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేటట్లు చేయినాయన. కిం దేవత అహహా జన్మ మహోత్సవే, ఓ దేవతలారా, ఏమిటయ్యా మీరంతా కూడా నామకరణోత్సవానికి అందరూ వచ్చారుగా, బ్రహ్మ విష్ణువాది రుద్రులందరూ కూడా ఆశీర్వదించారుగా, ఏమైందయ్యా మీ ఆశీర్వచన బలం, మీ అబ్బాయి చాలా గొప్పవాడవుతాడు మంచివాడవుతాడు అని చెప్పి ఆశీర్వదించారుగా, ఏమైనాయి మీ ఆశీర్వచన బలాలు, అన్ని సౌందర్య లక్షణములు ఇతనికి ఉన్నాయి, అన్ని మంచి లక్షణములు ఉన్నాయని అందరూ పొగిడారు కదా. శంభో మహేష కరుణాకర శూలపాణే మృత్యుంజయస్త్వమితి వేదవిదో వదంతి. ఓ శంభో, ఓ మహేశ్వర, ఓ దయాసముద్రుడా, నువ్వు మృత్యుంజయుడివి అంటావు కదయ్యా, మృత్యుంజయుడవైన నీవు అనుగ్రహించిన పుత్రుడికి మృత్యువేమిటి ప్రభువు అని చెప్పి, నువ్వు అందులో కాలకాలుడివి కదా, కాలుడికి కూడా నువ్వు కాలుడు కదా, మర్దించేటువంటి వాడివి కదా, అటువంటి నీవు అనుగ్రహించిన పిల్లవాడికి ఇలా పడిపోవటం ఏంటి మధ్యలోనే. హా హంత హంత భవతా భవతాపహారి కస్మాత్ విధేత్ర విదధే బహువి ప్రయత్నై. ఎన్ని ప్రయత్నాలు చేస్తే సంసార తాపమును హరించేటువంటి నువ్వు జన్మించావయ్యా నాకు. హా కాల బాలకవతీ కిముతేన రాజ్ఞి. ఓ కాల, కాలపురుషుడా, ఓ కాలుడా, ఓ మృత్యువా, నీకు మాత్రం భార్య లేదయ్యా, నీ భార్యకు మాత్రం పుత్రుడు లేడా, నీకు ఇది అనుభవంలోనికి రాలేదు కాబట్టి నువ్వు ఈ రకంగా చేస్తున్నావు కదా, నీకే ఇలాంటిది కనుక సంభవిస్తే ఆ బాధ నీ భార్యకు తెలుస్తుందిలే, అప్పుడు తెలుస్తుందిలే అని చెప్పి ఈ రకంగా ఆమె రకరకాలుగా బాధపడింది. మా ఈ పిల్లవాడు సుకుమారుడైన బాలుడేంటి, వజ్రాయుధపు యొక్క ఘాతం ఏమిటి, ఏమిటి దురవస్థ అని ఈ రకంగా విలపించింది. కన్నుల వెంబడనే ఏకధారగా కన్నీరు కారుస్తూ ఉన్నది. సా తోక శోకజనితాన లతాపతత్త ప్రోచ్ఛ్రస్వ, బాగా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది, వేడిగా నిట్టూర్పులన్నీ కూడా దుఃఖంతో విడుస్తూ ఉన్నది. ఇవన్నీ వినిటండి, అక్కడ ఉన్న చెట్లు లతలు ఇవన్నీ కూడానే పూలు రాలుస్తుంటే అవి కూడా దుఃఖపడుతున్నాయా అన్నట్లుగా, కన్నీటి బిందువులు రాల్చినవా అన్నట్లుగా ఉందిట. అక్కడ పక్షులన్నీ విలపిస్తూ ఉంటే, ఆ గాలికి కదులుతూ ఉంటే, ఆ చెట్లన్నీ పూలు రాలుతుంటే అలా ఉన్నాయిట, పక్షులు కూడా విలపిస్తున్నాయిట ఆ దుఃఖాన్ని చూచి. రుణంతయాకిల తథా బహుముక్త కంఠం ఆర్తస్వరై ప్రతిరవచ్చలతో, ఈ రకంగా పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఆమె దుఃఖపడుతూ ఉంటే ఆ పర్వత కందరములు కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఈ ఆర్తనాదం విని విశ్వానరుడు మూర్ఛితుడైన వాడు కాస్త చిన్నగా మళ్ళీ స్పృహలోనికి వచ్చాడండి, నిలబడ్డాడు, లేచాడు మళ్ళీ వెంటనే. కిమితి కిమ్మితి ఇది కిమేతత్, ఏమిటి ఏమిటి ఏమి జరిగింది ఏమి జరిగింది ఏమి జరిగింది అని అంటున్నాడు. ఉచ్చైర్వదన్ గృహపతి క్వ, పెద్దగా అంటున్నాడు, ఎక్కడున్నాడు ఈ గృహపతి, నా బహిప్రాణము ఈ గృహపతి, నాకు నా అంతరాత్మ నిలయుడు అతడు, నా ఇంద్రియములన్నిటికీ అతడే ఈశుడు, అతడు లేకపోతే నేను అసలు జీవించనే లేదు అని చెప్పి రకంగా విలపిస్తూ ఉన్నాడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అనేక విధములుగా దుఃఖంతో. వెంటనే ఈ మాటలు విన్నాడు ఆ పిల్లవాడు. నమాం కృతవపుస్త్రాణం భవచ్చరణరేణుభి కాల కలయుదుం శక్తో వరాకి చెంచలాల్పిక. నేను తల్లిదండ్రుల సేవ చేసే పితృభక్తి పరాయణుణ్ణి, అటువంటి నన్ను ఈ వజ్రాయుధం ఏం చేస్తుంది, కాలుడు నన్ను ఏమి చేస్తాడు, అది చాలా అల్పమైనటువంటిది ఆ వజ్రాయుధం నన్నేం చేయగలుగుతుంది, నేనందువల్లంటే మాతాపితృ చరణములు కడిగి ఆ నీటిని చల్లుకునేటువంటి వాణ్ణి, తల్లిదండ్రుల యొక్క భక్తుణ్ణి నేను, అటువంటి నన్ను ఈ అల్పమైనటువంటి వజ్రాయుధం నన్నేం చేస్తుంది అనుకున్నాడు. అని నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను వినండి అంటున్నాడు తల్లిదండ్రులతో. నేనే గనక మీ యొక్క కుమారుణ్ణి గనక అయినట్లయితే కరిష్యేహం తథాతేనా విద్యున్మత్తస్త్ర శిష్యతి, విద్యుత్తు కూడా నన్ను చూచి భయపడేటట్లుగా నేను చేస్తాను, నేనే గనక మీ కుమారుణ్ణయ్యేట్లయితే, ఇది నా ప్రతిజ్ఞ. మృత్యుంజయం సమారాధ్య సర్వజ్ఞం సర్వదం సతం కాలకాలం మహాకాలం కాలకూట విషాదినం. మృత్యుంజయుడు సర్వజ్ఞుడు, ఆయన అనుగ్రహించదలుచుకుంటే సర్వము ఇస్తాడు సజ్జనులైనటువంటి వాళ్లకు. కాలునకు కాలుడు, మహాకాలుడు, కాలకూటమును లోక కళ్యాణం కొరకు భక్షించినటువంటి మహానుభావుడు. నేను ఆయన గురించి తపస్సు చేసి ఈ వజ్రాయుధమేంటి, విద్యుత్తులేంటి, వీటన్నిటిని కూడా నన్ను చూచి భయపడేటట్లుగా నేను చేస్తాను అని చెప్పి తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞావచనాలు విన్నారు ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు కూడా, విశ్వానరుడు, సుచుష్మతి. అకాలంలో అమృత వర్షం కురిపించినట్లయింది వాళ్ళకి. ఆ మాటలు వినేటప్పటికి ఆ తాపమంతా తీరింది, అమృత వర్షం కురిపించినట్లయింది. అక్కడ అనిందు కౌముదీకాంతి, చంద్రుడు లేకుండానే చల్లని వెన్నెల ప్రసరించినట్లయింది. కుతోనవు సుఖయచ్చలం పునర్బృ, ఏంటి నువ్వు అన్న ఏమాట అన్నావయ్యా, మళ్ళీ పునర్బృహి పునర్బృహి పునర్బృహి, మళ్ళీ మాట్లాడు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నీ యొక్క మాటలు చాలా మాకు ఆనందం కలిగించినవయ్యా. కాలకలయుదం నాలం వరాకి చంచలాత్మిగా, ఈ విద్యుత్తు చంచలమైనటువంటిది ఏం చేస్తుంది కనుక నేను దాన్ని కూడా భయపెడతాను అని చెప్పి కదా నువ్వు అన్నది, ఏది మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, నువ్వు అన్న ప్రతిజ్ఞ ఏమిటో మళ్ళీ మళ్ళీ చెప్పు అన్నాడు. ఆవయోస్తాపనాశాయ మహోపాయస్త్వయోరిత, మా ఈ పుత్ర దుఃఖ తాపము పోవడం కొరకు నువ్వు చెప్పిన ఉపాయం చాలా బాగుంది నాయన. ఏమిటాయని చెప్పిన ఉపాయం, కుమారుడు వారణాసికి వెళ్ళి విశ్వనాథుని గురించి తపస్సు చేస్తానని చెప్పాడు. మృత్యుంజయశ్చ దేవశ్చ సమారాధన లక్షణ, మృత్యుంజయుని గురించి తపస్సు చేస్తున్నావు. తద్గచ్చ శరణం తాత నాతః పరతరం హితం, ఇంతకంటే మనల్ని ఇప్పుడు రక్షించేవాడు ఇంకెవడూ లేడు, నువ్వు వెళ్ళు. మనోరథ పదాతీత కారిణ కాలహారిణ, ఆయన ఎలాంటివాడంటే మనం అడిగిన దానికంటే, మన మనోరథానికంటే ఎక్కువ ఫలాలను ఇస్తూ ఉంటాడు, కోరిన దానికంటే అధికంగా ఇచ్చే మహానుభావుడు ఆయన. కాలుణ్ణి కూడా వినాశం చేయగలిగినటువంటి వాడు, మహాదేవుడని ప్రఖ్యాతిగాంచిన వాడు. ఆయనను శరణు పొందు, ఇంతకంటే మనకు మేలు కలిగించేటువంటి హితకరమైనటువంటి అన్యోపాయం లేదు. చిన్న శృతం త్వయా తాత శ్వేతకేతుం యథ, పూర్వము శ్వేతకేతు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన యమధర్మరాజు పాశంతో బంధించినప్పుడు త్రిపురాంతకుడైనటువంటి శివుడు రక్షించలేదా? అలాగే శిలాదుడు, ఆయన కుమారుడు నందీశ్వరుడు, అతన్ని కూడానే మృత్యుగ్రస్త, అతడు కూడా మృత్యుగ్రస్తుడైనాడు. ఆ సందర్భంలో నువ్వున్నది 8 ఏళ్ల పిల్లవాడు ఈ నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు తండ్రి పేరు శిలాదుడు. ఆ నందీశ్వరుడు 8 వర్షప్రాయుడుగా అప్పుడున్నాడయ్యా. అప్పుడు అతన్ని అనుగ్రహించి ఆ పిల్లవాడిని తన వాళ్ళలో చేసుకొని తన యొక్క ప్రమథ గణాలకు అధిపతిగా చేశాడు ఆ నందీశ్వరుణ్ణి. అంతటి దయాళు ఆయన. అలాగే క్షీరసాగర మథనంలో ఆ విషం పుడితే అందరూ భయపడుతూ ఉంటే లోకరక్షణ కొరకు నిర్భయంగానే విషమును త్రాగి లోకమును రక్షించినటువంటి మహానుభావుడయ్యా ఆయన. ముల్లోకములను జాలంధరుడు అనే జలంధరుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు దర్పంతో వీగిపోతే త్రైలోక్య సంపదను కూడా అతడు హరిస్తే తన యొక్క పాదము యొక్క కొన నుండి చక్రమును ఆవిర్భవింపజేసి ఆ చక్రంతో ఆ జలంధరుడు అనేటువంటి వాడిని నువ్వు చంపావే, ఎంతటి గొప్పవాడివయ్యా, లోక కళ్యాణం కొరకు ఎంతటి పని చేసావు నువ్వు. కేవలం పాదము యొక్క గోటితో ఒక చక్రాన్ని ఆవిర్భవింపజేసి ఆ చక్రంతో జలంధరుని చంపాడు. అదే చక్రం శ్రీకృష్ణ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు తర్వాత. ఏకేషు నిపాతోత్థ జ్వలనై త్రిపురంపుర, త్రిపురములను విష్ణువుని బాణంగా చేసుకొని ఒకే ఒక బాణంతో నువ్వు సంధించావు, సంహరించావు కదా. అంధకం ఎస్ త్రిపురా, అంధకుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, అంధకాసురుడు, వాణ్ణి త్రిశూలంతో పొడిచి అలా పైకి ఉంచేసేసాడు. అంధకాసురుడి యొక్క వృత్తాంతం కూడా మనకు ముందు ముందు వస్తుంది. త్రిశూలం పైన అలా పైన ఉంచేసేసాడు పట్టుకొని. ఎన్నాళ్ళయ్య అంటే వాడు త్రైలోక్య ఐశ్వర్యాన్ని కూడా కాజేశాడు. వాణ్ణి 10,000 సంవత్సరాలు ఆ త్రిశూలం పైనే ఉంచితే చివరికి వాడు సూర్యకిరణముల యొక్క తాపానికి వాడంతా కూడా తప్పించి వాడు కాస్త దగ్ధమైపోయినాడయ్యా. అట్లా ఆ రకంగా లోకములకు ఉపకారం చేశావు. మన్మధుడినే కేవలం దృష్టి 3వ కన్ను తెరిచి సంహరించావు. అలాంటి వాడు ఆ మహానుభావుడు. పరమేశ్వరుడు అంటే సామాన్యుడు కాదు. నినాయ అనంగ పదవీం వీక్షమాణేషు అజాదిషు, బ్రహ్మాదులందరూ చూస్తున్నారు. ఆ బ్రహ్మాదులేగా పంపింది పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి. మన్మధుణ్ణి పంపిన వాళ్ళు దేవేంద్రుడు మొదలైనటువంటి బ్రహ్మాదులే. ఆయన వివాహం చేసుకోవాలి, ఆయనకు కుమారుడు కలగాలి, ఆ కుమారుడు ఆ కుమారస్వామిని సేనాధిపతిగా చేసుకోవాలి, తారకాసుర సంహారం చేయాలి. వాళ్ళందరూ పంపించి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే నువ్వు కామదహనం చేసావయ్యా. తం బ్రహ్మాద్యేక కర్తారం మేఘవాహనమచ్యుతం బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరికీ నువ్వే కర్తవి. ప్రయాహి పుత్ర శరణం విశ్వరక్షామణిం శివం. విశ్వరక్షామణి, విశ్వమును రక్షించేటువంటి ఆయన చింతామణి, ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు. ఆయన శివం, మంగళస్వరూపుడైనటువంటి వాడు. పిత్రోరనుజ్ఞాం ప్రాప్తి ప్రణమ్య చరణం ఉతయో. తండ్రి అనుజ్ఞ తీసుకున్నాడు, తల్లిదండ్రుల అనుజ్ఞ ఇద్దరిది తీసుకున్నాడు, వాళ్ళ పాదములకు నమస్కారం చెప్పాడు. బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా పొందశక్యముగానటువంటి కాశీకి వెళ్ళాడు. మహాప్రళయ కాలంలో కూడా ఆ తాపము నుండి రక్షింపబడుతూ విశ్వేశ్వరుడి చేత పరిపాలింపబడుతూ ఉంటుంది విశ్వేశ్వరుని యొక్క రాజధాని. గంగానది అక్కడ ఆకాశ గంగ హారంగా ఆ పట్టణానికి, కాశీ పట్టణానికి విరాజిల్లుతూ ఉంటుంది కంఠభూమిలో హారంలాగా. బహు సంసార సంతాప సంతప్త జనతోద్భవం వారయంతి. వరుణానది ఉన్నది అక్కడ. మన ఈ ప్రాణులందరూ కూడా అనేక జన్మల వల్ల ఆ సంసార సంతాపం చేత సంతప్తులైనటువంటి ఈ జనులందరి యొక్క సంతాపాన్నిటండి వరుణానదితో వారింపజేస్తూ ఉంటాడట. వరణ అంటే వారించేది అని. ఆ వరణానది నెపంతో సంసార తప్తులైన అందరినీ కూడా ఆ దుఃఖమునది వారింపజేస్తూ ఉంటావయ్యా నువ్వు. అక్కడ అసి నది ఉంది కదండి. ఆ సంసార తాపాన్నిట అసి అంటే ఖడ్గం అనే అర్థం ఉంది, అసి అంటే నశింపజేయుట అని అర్థం ఉంది. ఆ సంసార తాపాన్ని అసి నది అనే పేరుతో ఖడ్గంతో నువ్వు ఖండిస్తూ ఉంటావయ్యా. లభ్యతే చ కైవల్యం సుదృఢ అష్టయోంగత. అష్టాంగ యోగం వల్ల ఏ కైవల్యం వస్తుందో, వికాసయంతీం తత్సమ్యక్ కాశికాం యా జగుర్బుధా. బుధులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు అది వికాసయంతీం కాశికాం, మోక్షమును ప్రకాశింపజేస్తుందన్నమాట. వికాసయంతీం కాశిక, కాశిక అంటే ప్రకాశింపజేసేది. అటువంటి చోటికి పండితులైన వారంతా వెళుతూ ఉంటారు. సంసార తాప తప్తాభ్యాం లోచనాభ్యాం చ సదృష్టవాన్ కర్ణాకర్ణ. వెళ్ళాడక్కడికి సంసార తాపం చేత తప్తమైనటువంటి ఆ కన్నులతో చూచాడు. కర్ణాకర్ణ ప్రకీర్ణాభ్యాం ప్రాజ్ఞయౌ. ఎలాట ఆ పట్టణాన్ని ఎలా చూచాడు, ఈ కన్నులు బాగానే చెవుల దాకా వ్యాప్తం చేసుకొని విశాలం చేసుకొని కాశీనగరాన్ని చూచి మొట్టమొదటిసారిగా మణికర్ణికకు వెళ్ళాడు. తత్ర స్నాత్వా విధానేన, అక్కడ విధి విధానంగా స్నానం చేశాడు, విశ్వేశ్వరుడు ప్రభువుని దర్శించాడు. ఆ విశ్వేశ్వరుడు ప్రభువుకి నమస్కారం చేశాడు. త్రైలోక్య ప్రాణి సంత్రాణ కారిణం, ముల్లోకములను రక్షించు దీక్షాదక్షుడైనటువంటి ఆ విశ్వేశ్వరుడికి నమస్కారం చేశాడు. ఆ లింగమును చూచాడు, మళ్ళీ చూచాడు, చూచాడు, హృదయంలో ఎంతో సంతోషించాడు. అనుకుంటున్నాడండి, పరమానంద కందాక్షం, ఇది పరమానంద మూలము. ఇది పరమానందం అంటే బ్రహ్మానందం, బ్రహ్మానంద స్వరూపము ఈ యొక్క విశ్వేశ్వర లింగము అని చెప్పి అనుకున్నాడు. ఏమాత్రం సందేహం లేదు. అహో నమత్తో ధన్యోస్తి త్రైలోక్యే సచరాచరే, ఈ ములోకముల యందు నాకంటే ఇంకా ధన్యుడు లేడు. కారణం ఏమిటయ్యా అంటే, విశ్వేశ్వర ప్రభువుని నేను చూచాను. త్రిలోకీ సార సర్వస్వం. ఈ శివలింగాన్ని గురించి, విశ్వనాథ లింగాన్ని గురించి ఆ పిల్లవాడు భావన చేస్తూ ఉన్నాడంటే, ఇది త్రైలోక్య సారం, ఒక పిండ రూపంగా ఈ విశ్వేశ్వర లింగ రూపంలో ప్రకాశిస్తూ ఉన్నది అన్నాడు. ఆహా కాదు కాదు, ఇది క్షీరసాగరము నుండి ఆవిర్భవించినటువంటి అమృత పిండము ఇది అన్నాడు. ఆహా కాదు కాదు, ఇది ఉన్నదే ఆత్మజ్ఞాన జ్యోతి యొక్క ప్రథమ అంకురము మొలక అన్నాడు. ఆహా అంతేనా? అంతేకాదు, బ్రహ్మానందము యొక్క ఉత్తమమైనటువంటి మూలము ఇది అన్నాడు. అంతేకాదు, బ్రహ్మ రసాయనము ఇది అంటున్నాడు. యోగిజనుల యొక్క హృదయంలో ఏ ఆనందరూపమైన, ఏ నిరాకారమైన బ్రహ్మ ఏదైతే ఉన్నదో, ఆ బ్రహ్మయే ఈ లింగ రూపంలో ఇక్కడ ఆకారం ధరించి ఉన్నది అని అనుకుంటున్నాడు ఆ విశ్వనాథ లింగాన్ని చూచి. కాదు నాయన, అంతేకాదు, ఇది బ్రహ్మాండము యొక్క ఆధార స్వరూపమైనటువంటి అనేక విధములైన రత్న సమూహముల యొక్క పూర్ణ పాత్ర ఇది అని చెప్పి అనుకుంటున్నాడు, అన్నట్లుగా ఉన్నది అన్నాడు. అంతేకాదు నాయన, ఇది మోక్ష వృక్షము యొక్క ఫలము ఇది ఈ విశ్వేశ్వరలింగం అనుకున్నాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు, ఇది నిర్వాణ మోక్ష లక్ష్మి యొక్క సుందరము, అందమైనటువంటి పూలతో కూడినటువంటి కేశపాశంలాగా ఉందిట. అదుట్టు ముడివేసుకున్నప్పుడు ఆడవాళ్ళ కేశపాశం ఇది, మోక్ష లక్ష్మి యొక్క కేశపాశం అన్నాడు. అంతేనా? ఇది కైవల్య రూపిణి అయినటువంటి మల్లెల ఆ మల్లికాలత యొక్క పుష్పముల యొక్క గుత్తి ఇది అన్నాడు. కైవల్య రూపమైన పుష్పాలు ఇవి, కైవల్యం అంటే మోక్షరూప పుష్పములు ఇవన్నీ అన్నమాట. ఈ రకంగా స్తుతి కనుక చేసినట్లయితే భక్తజనుల కోరికలు తీర్చేటువంటిది ఇది. మోక్షలక్ష్మి ఆనందంతో ఆడుకునే కందుకంటండి, ఇది బంతిలాగా ఉన్నది. మోక్షలక్ష్మి యొక్క ఆనంద క్రీడా క్రీడా కందుకం అన్నమాట, ఆనంద స్వరూపమైన క్రీడా కందుకంలాగా ఇది ఉన్నది అన్నాడు. అంతేకాదు ఇది సంసారమనే మోహము ఉందే అజ్ఞానం, ఆ అజ్ఞానమనే అంధకారమును విధ్వంసం చేసే సూర్యుడు ఈ విశ్వేశ్వరలింగం అని చెప్పి అనుకుంటున్నాడు. ఈ రకంగా విశ్వేశ్వరలింగాన్ని అనేక విధాలుగా, అంతేగాక కళ్యాణమయమైనటువంటి ఒక రమణి యొక్క సుందరమైన శృంగార దర్పణం అనుకుంటున్నాడు, ఎదురుగుండా చూసుకొని అలంకరించుకోవడానికి ముందు పెట్టుకుంటే దర్పణం అంటే శృంగార కళ్యాణ మోక్షలక్ష్మి యొక్క శృంగార దర్పణము ఇది అని చెప్పి ఈ రకంగా బహువిధాలుగా విశ్వేశ్వరలింగాన్ని భావన చేశాడు ఈ విశ్వానరుని కుమారుడైనటువంటి గృహపతి. నా అదృష్టం కొద్దీ నారదుడు మహర్షి వచ్చి ఈనాడు ఈ విషయాన్ని మా తల్లిదండ్రులతో ముచ్చడించాడు, లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని వారణాసికి. తదాగత్య తథోక్తం యత్ కృతకృత్య, ఆయన రావడం వల్ల ఆ రకంగా చెప్పడం వల్ల నేను చాలా ధన్యుణ్ణైనాడు అని ఆనందామృత రసముతో మునిగిపోయి ఆ తర్వాత భోజనం చేసి మంచి రోజు చూసుకొని అందరికీ హితను కలిగించేటువంటి ఒక లింగాన్ని ప్రతిష్ట చేశాడు. అది తనకే కాదు, ఇప్పుడు మనందరికీ కూడా హితాన్ని కలుగు చేసే సర్వహితప్రదం, అందరికీ కూడా హితమును కలుగు చేసేటువంటి ఒక లింగమును ప్రతిష్ఠించాడు వారణాసిలో. బాగా ఘోరమైన నియమాలన్నీ తీసుకున్నాడు, జితేంద్రియుడైనాడు. ప్రతిరోజు కూడా అండి 108 కుంభములు గంగాజలం తీసుకొని వచ్చాడు. పూర్ణై గంగామృత, గంగాజలం ఒక అమృతం లాంటిది, ఆ జలం పానం చేతనే మోక్షం లభిస్తుంది. అలాంటిది గంగాజలం, అంత పవిత్రమైంది అమృతద్రవం అది. ఆ గంగాజలంతో నిండిన కుంభములు, ఆ జలం కూడా ఎలాంటిది, గంగలో ఎకాయికిన తీసుకురావటం కాదండి, మంచి వస్త్రం వేసి వడబోసి అందులో మట్టి అవన్నీ ఉంటూ ఉంటాయి, మురికి అవన్నీ ఇతరమైనవి, వడబోసి స్వామికి అభిషేకం చేసేటప్పుడు వడబోసి ఆ నీళ్లతో, స్వచ్ఛమైన నీళ్లతో అభిషేకం చేయాలి. సంసాప్య వాససాపూతై వస్త్రం వేసి పవిత్రమంగైనటువంటి ఆ నీళ్లతో రోజు 108 కుంభములతో కుంభాభిషేకం చేస్తూ ఉండేవాడండి ప్రతిరోజు కూడా. అంతేకాకుండా 1008 మంచి పుష్పాలతో కట్టినటువంటి ఒక పుష్పమాల కూడా ప్రతిరోజు సమర్పిస్తూ ఉండేవాడు ఆ స్వామికి, తన ప్రతిష్ట చేసిన లింగానికి. 6 ఎలా తపస్సు చేశాడే అంటే 15 ఒకసారి కందమూలములు తింటూ తపస్సు చేశాడు. 6 లెక్కేసుకుంటూ ఉండండి, 9వ సంవత్సరంలో కదా ఇది జరిగింది, 12 కదా ఇతని గండం, 2 సంవత్సరాలు ఈ రకంగా తపస్సు చేశాడు. 2 మొదటి 6 కందమూలములు ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేశాడు. తర్వాత 6 కూడా రాలి పడుతూ ఉంటాయి, ఎండిపోయిన ఆకులు అవి తింటూ తపస్సు చేశాడు. 3వ 6 కూడా వాయుభక్షణం చేస్తూ తపస్సు చేశాడు. ఆ తర్వాత 6 నీటి బిందువులు మాత్రం త్రాగుతూ తపస్సు చేశాడు. ఇట్లా 2 సంవత్సరాలు గడిచిపోయిందండి. జన్మతో 12వ వర్షే తద్వచో నారదేరితం, నారదుడు చెప్పిన 12వ సంవత్సరం వచ్చేసింది. సత్యం కరిష్యన్నివ తమభ్యగాత్ కులిశ ఆయుధ, వజ్రాయుధుడైన దేవేంద్రుడు నారదుడు చెప్పిన మాటను సత్యము చేస్తున్నాడా అన్నట్లుగా వచ్చేసేసాడు. వరం కోరుకో, నీకు మనస్సులో ఏముందో కోరుకో, ఇస్తాను అన్నాడు. అహం శతక్రతుర్విప్ర, ఓ బ్రాహ్మణ నేను శతక్రతువుని మునికుమారుణ్ణి అని చెప్పి అన్నాడు. నువ్వు వరం కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడండి, మహేంద్రుడి వాక్యం విని ఆ మునికుమారుడు చిలుకలాగా బలుగుతున్నట్టండి. మఘవన్ వృత్రశత్రు త్వాంజానే కులిశపాణినం, నువ్వు తెలుసులేయా, నాకెవరో తెలుసులే, వజ్రాయుధం ధరించినటువంటి వాడివి నువ్వు, దేవేంద్రుడు అని నాకు తెలుసు. నాహం వృణే వరం తత్త శంకరో వరదోస్తిమే, నీ వరాలు నాకు అవసరంలా, లోకమునకు శుభమును కలుగు చేసి ఆ శివుడు వరమే నాకు కావాలి, కానీ నీ ఇచ్చే వరాలు నాకు అవసరం లేకపోవను. ఇంద్రుడు అన్నాడు, నమత్త శంకరోస్త్యన్యో, నాకంటే ఇంకో శంకరుడున్నాడా లోకానికి శుభాన్ని కలుగు చేసేవాడు, నేనే దేవదేవుణ్ణి, ఓ పిల్లవాడా నీకేం అర్థం కావట్లేదు అన్నాడు. విహాయ బాలిశత్వం, బాల్యత్వము బాల్యపు చేష్ట బుద్ధిని మాని వరం కోరుకో ఇస్తాను అన్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు అంటున్నాడు, గచ్చ అహల్యాపతే అహల్యా జారుడా, వెళ్ళిపోను ఇక్కడి నుంచి, నీ విషయం నాకు తెలుసులే, గోత్రారే పర్వతముల యొక్క రెక్కలన్నీ నరికి బారేశావు, పాకాసుని చంపావు, నా ప్రార్థయే పశుపతి అరణ్యం దేవాంతరం స్ఫుటం, నేను పశుపతిని తప్ప ఇంకెవరిని కూడా నేను వరం కోరనుగాక కోరను. పశుపతి అంటే మన పాశములు ఉన్నాయి, ఈ కర్మపాశములు, ఈ పాశములను ఛేదిస్తాడు ఆయన, అందువల్ల ఆయన పశుపతి. పశువులం అంటే మనమందరం పశువులమే, ఆయన ఒక్కడే పశుపతి అన్నమాట. మనందరి యొక్క మాయాపాశములన్నిటినీ కూడా, కర్మపాశములన్నిటినీ, అజ్ఞాన పాశములన్నిటినీ కూడా, జన్మకు కారణమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పాశములన్నిటినీ ఆయన ఛేదిస్తాడు, కాబట్టి ఆయనకు పశుపతి అని పేరు వచ్చిందండి. విహా అని ఈ రకంగా అనేటప్పటికీ ఆ మాట విని చాలా కోపం వచ్చింది, కళ్ళంతా కూడా ఎర్రగా చేశాడు, భయంకరమైన వజ్రాయంతో భయపెట్టాడు ఆయన. ఉద్యమ్య కులిశం తర్వాత తందృష్ట్వా సదృష్ట్వా బాలకో వజ్రం విద్యుజ్వాల శతాగులం, ఓ అనేకమైన విద్యుజ్వాలలతో భయంకరంగా ఉన్నటువంటి ఆ వజ్రాయుధాన్ని చూచాడు. నారదుడి వాక్యం గుర్తుకు వచ్చింది, స్పృహ తప్పి పడిపోయినాడు ఈ పిల్లవాడు కాస్త. ఎవరు ఈ గృహపతి? అధ గౌరీపతి శంభు ఆవిరాసీత్ తమోనుద. తమస్సును పోగొట్టేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, అంధకారాన్ని పోగొట్టేటువంటి ఆ మహానుభావుడు గౌరీపతి ప్రత్యక్షమైనాడు. ఎవరయ్యా ఈ దేవేంద్రుడు రూపంలో వచ్చింది? గౌరీపతే, శివుడే ఈ రూపంలో వచ్చాడనమాట. ఉత్తిష్టో ఉత్తిష్ట భద్రంతే స్పర్శై సంజీవయన్నివా, స్పృహ తప్పి పడిపోయినాడు, చేతులతో స్పృశించాడు. మళ్ళీ చిన్నగా ఆయన పిల్లవాడు మేల్కొన్నాడు, కన్నులు తెరిచాడు, నిద్రపోయినటువంటి వాడు మేల్కొన్నట్లుగా మేల్కొన్నాడు. అపశ్చద్ అగ్రే జ్యోత్థాయ శంభుం అర్కశత సహస్ర, సూర్యులలాగా ప్రకాశిస్తున్న పరమేశ్వరుని చూచాడు. పాలమునందు లోచనం విరాజిల్లుతూ ఉంది, కంఠమునందు నల్లగా ఉన్నది వృషధ్వజుడు ఆయన జెండా. వామాంగ సన్నివిష్ట అద్రితనయం, ఎడమవైపు పార్వతీదేవి ఉన్నది శరీరంలో, శిరస్సు పైన చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. జటాజూటము విరాజిల్లుతూ ఉన్నది శిరస్సు పైన, త్రిశూలము ఉన్నది ఆయన చేతిలో, మరొక చేతిలో అజగవము, అంటే ఆ త్రిశూలం పేరే అజగవము, శివుని యొక్క త్రిశూలం పేరు. ఆయుధాన్ని ధరించి ఉన్నాడు, కర్పూరములాగా తెల్లగా ఉన్నాడు. పరిణత గజజనం గజాచర్మము ధరించి ఉన్నాడు. మహాదేవుడని అర్థం చేసుకున్నాడు గురువు వాక్య ప్రమాణం చేతను, శాస్త్రములు చదువుకున్నాడు కాబట్టి. హర్ష బాష్పాకుల సన్నకంఠో రోమాంచకంచుక, సంతోషంతో ఆనంద బాష్పములు రాల్చాడు. కంఠం కాస్త గాద్గదికమైంది, శరీరమంతా రోమములతో గగురుపాటు చెందింది. కాసేపు నోటలో నుంచి మాట రాల. ఓ బొమ్మ ఉన్నదనుకోండి, చిత్రంలో బొమ్మ ఏం కదులుతుంది, అలా ఉండిపోయినాడు కాసేపు. యథాతథా సుసంపన్నో, తనను తానే మరిచిపోయినాడు. స్తోత్రం చేయటానికి కానీ, నమస్కారం చేయటానికి కానీ, ఏదన్నా విజ్ఞప్తి చేయటానికి కానీ, ఏదైనా ఆసనమిచ్చి కూర్చోవటానికి కానీ, అసలు ఏమీ తోచని పరిస్థితిలో వెళ్ళిపోయినాడు ఈ పిల్లవాడు ఆయన చూచి ఆశ్చర్యచకితుడై. అప్పుడు పరమేశ్వరుడు నవ్వి అంటున్నట్ట, శిశో గృహపతే శక్రాత్ వజ్రోజ్జతకరాధో జ్ఞాతో భీతో సిమ వైశీహి జిజ్ఞాసాతే కృతామయ. ఓ గృహపతి, ఆ దేవేంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని చూచి నువ్వు భయపడిపోయినావులే, నువ్వేం ఇప్పుడు భయపడవలసిన పనులా, నిన్ను పరీక్షించడం కొరకు నేను ఈ పని చేశాను అన్నాడు. మమ భక్తస్య నో శక్రో నవజ్రం నాంతకోపివా, నా భక్తుడికి వజ్రం ఏం చేస్తుంది, ఇంద్రుడు ఏం చేస్తాడు, అంతకుడు ఏం చేస్తాడు? ఇదివరకు అనేక సంఘటనలు ఉన్నాయి, మార్కండేయుని రక్షించాలా అంతకుని బారి నుండి. ప్రభవేది ఇంద్రరూపేణ మయైవత్వం హి భీషిత, నేనే ఇంద్ర రూపంలో వచ్చి నిన్ను భయపెట్టానయ్యా, గండాన్ని ఆ రకంగా తప్పించేశాడు అనమాట ఆయనే. వరం దదామి తే భద్ర తమ అగ్నిపద భాగ్భవ, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు తూర్పు దిక్కుకి దక్షిణా దిక్కుకు మధ్యలో ఉన్న దిక్కుకు నువ్వు అగ్నిత్వం అగ్నిపదాన్ని పొందుతావు, ఆ దిక్కుకు నువ్వు అధిపతి అవుతావు, సర్వ దేవతలకు కూడా నువ్వే నోరు, నీ ద్వారానే దేవతలందరికీ కూడా హవిస్సులు అందుతూ ఉంటాయి, సర్వభూతములకు కూడా నేను అంతశ్చరుడు, అగ్ని కూడా అంతర్యామి, శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడు ఆయన. ధర్మరాజు అంటే దక్షిణపు దిక్కు యమధర్మరాజు, ఇక్కడేమో ఇంద్రుడు, ఈ రెండింటి మధ్య దిక్పాలకుడు అవుతావు, ఆ ప్రాంతం అంతా నీదే, ఆ రాజ్యం అంతటికి కూడా నువ్వు స్థాపించిన లింగం ఉన్నదే, నీ పేరుతోటే పిలువబడుతుంది అగ్నీశ్వర, ఆ లింగం పేరు అగ్నీశ్వర లింగం అండి. ఇది సంకటామన్ ఘాట్ దగ్గర నుంచి వెళ్ళవచ్చు, లేదు సింధియా ఘాట్ దగ్గర నుంచి కూడా వెళ్ళవచ్చు. ఆ సంకటామాత మందిరం దగ్గరికి వెళ్ళి కాస్త యువతలుగా వస్తుంది, అక్కడ అశ్విని దేవతలు స్థాపించిన లింగాలు, ఉపశాంత శివుడు, ఈ అగ్నీశ్వరుడు, విశ్వానరేశ్వరుడు ఈ లింగాలన్నీ రెండు ఒకే చోట ఉన్నాయి. అక్కడే జ్యోతిర్లింగం, నాగేశ్వరుడు అలాంటివన్నీ చాలా ఉన్నాయి అక్కడ. అందువల్ల అగ్నీశ్వర ఇతి ఖ్యాతం సర్వతేజోభిబ్రహ్మణం, దీన్ని అగ్నీశ్వరుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారయ్యా నువ్వు స్థాపించినటువంటి లింగం. ఈ లింగమును పూజిస్తే బాగా ఆకలి అవుతుంది, అగ్నిమాంజ్యం ఉండదు, అకాల మరణాలు ఉండవు. ఇప్పుడు ఇతనికి అకాల మరణం నుండి బయటపడ్డాడుగా, అందువల్ల అకాల మరణాలు ఉండవు, అగ్నిమాంజ్యం ఉండదు. తర్వాత అగ్నీశ్వరం ఇదొక గొప్ప విషయం అండి. అగ్నీశ్వరుణ్ణి పూజించి కాశీలో సర్వము ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అగ్నీశ్వరుణ్ణి పూజించి అన్యత్రాపి మృతో దైవాత్ అగ్నిలోకే మహీయతే అని కాశీకి వెళ్ళి అగ్నీశ్వరుణ్ణి పూజించాం చక్కగా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడ మరణించాం, మనం అగ్నిలోకానికి వెళ్తామంటాడు. అది ఇక్కడ గొప్ప ఈ లింగము యొక్క ప్రాముఖ్యం అదన్నమాట. తత కాశీం పునఃప్రాప్య, అంతేనా మరి మాకు మోక్షం లేదా? మళ్ళీ ఆ తర్వాత కాశీకి వెళ్ళి అక్కడ మోక్షాన్ని పొందుతూ ఉంటారు. తత కాశీం పునఃప్రాప్య కల్పాంతే మోక్షమాప్రియా, కల్పము చివరిలో కాశీకి చేరుకొని అక్కడి నుంచి మోక్షాన్ని పొందుతాడు. మోక్షం కాశీకి వెళ్ళారు అని అంటే మోక్షం తప్పదండి. ఎప్పుడో ఒకప్పుడు ఆలస్యమైనా ఎప్పుడైనా సరే మోక్షం అనేది ఖాయం. దుర్మార్గుడికైనా మంచివాడికైనా పశువుకైనా పక్షికైనా క్రిమి కీటకాదులకైనా ఎవరికైనా సరే. వీరేశ్వరస్య పూర్వేణ, ఇది ఎక్కడ ఉందా అంటే ఆత్మా వీరేశ్వరుడిని చెప్పుకున్నామే, వీళ్ళ నాన్నగారు పూజించిన లింగం వీరేశ్వరుడేగా, నేను చెప్పుకున్నాక విశ్వానరుడు. ఆ లింగమునకు తూర్పుగా ఇది గంగానది యొక్క పశ్చిమ తటంలో ఉన్నది. అగ్నీశ్వరం సమారాధ్య వన్నిలోకే వశేన్నరహ, అగ్నీశ్వరుని పూజించిన వాళ్ళు అగ్నిలోకంలో ఉంటారు. ఒక్కడే కాదండి, వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఉంటాడు, మిత్రులు బంధువులతో సహా ఉంటాడు. కాబట్టి నాయన దిక్పాలక పదవి ఇచ్చేశాడు, ఇంకా బయలుదేరు, మీ వాళ్ళందరినీ తీసుకొని వెళ్దాం, మీ అమ్మని నాన్నని మీ బంధువుల్ని అందరినీ తీసుకొని వెళ్దాం ఇంకా పద అని చెప్పి తీసుకొని వెళ్ళి ఇచ్చిత్వ ఆనీయ తద్బంధువుని పిత్రోశ్చ, బంధువుల్ని తల్లిదండ్రుల్ని అందరూ పిలిపించి అందరూ చూస్తూ ఉండగానే అతన్ని దిక్పాలక పదవిలో అభిషేచన చేశాడండి. తత్రలింగే శివోవిశత్, ఆ అగ్ని ఈశ్వరలింగంలోనే ఆయన కాస్త అంతర్హితుడైపోయినాడు. ఆ లింగాలన్నింటిలో పరమేశ్వరుడు ఉంటూ ఉంటాడు. ఇది స్కందపురాణే కాశీఖండే వన్నిలోక వర్ణనామ ఏకాదశోధ్యాయ అథ ద్వాదశోధ్యాయ. ఇక్కడ నీకు చిన్నగా కథలు బాగా మనకు కూడా కొన్ని కొన్ని తెలిసినాయి. ఇప్పుడు ఈ నైరుతి దిక్కండి. ఇప్పుడు అగ్నీశ్వరుడు దిక్పాలకుడు కదండి, ఆయనకు దిక్పాలకత్వం ఎవరి వల్ల వచ్చింది? విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు అగ్నిపాలకుల్లో దిక్పాలకుల్లో ఏ నిరుతి దిక్కు అక్కడ ఉన్నది, ఆ కథ కూడా చెబుతున్నాను. అంటే లోకాలు వరుసగా వచ్చేస్తున్నాయి అగ్నిలోకం తర్వాత, ఇంకా నిరుతి దిక్కుకు దక్షిణ, ఇదివరకే యమధర్మరాజు వచ్చేసాడు, ఇక తర్వాత నిరుతి దిక్కు వైపు వెళ్ళింది. చెబుతున్నానయ్యా విను, ఇది యమధర్మరాజు పట్టణం తర్వాత ఉంది ఈ నిరుతి యొక్క పట్టణం. ఇది చాలా పవిత్రమైనది, ఇక్కడనే రాక్షసులు కూడా ఉంటూ ఉంటారు, ఈ యొక్క నిరుతి యొక్క ఆ లోకంలో కూడా ఉంటూ ఉంటారు. నివసంతి అస్యాం అపరద్రోహిణ సదా నివసంత్యస్యాం ఇతరులకు ద్రోహం చేయని వాళ్ళందరూ ఇక్కడ ఉంటూ ఉంటారు. జాతి మాత్రం చేతనే రాక్షసులుట వాళ్ళు, కానీ పుణ్యాత్ములేట మంచి పనులే చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటూ ఉంటారు. అంతేకాకుండా నీచవర్ణంలో పుట్టినప్పటికీ వేదములు ధర్మశాస్త్రములు విధించిన పద్ధతిలో ఎవరైతే వెళుతూ ఉంటారో, ధర్మశాస్త్రములు చెప్పిన పద్ధతిలో ఎవరైతే ఉంటూ ఉంటారో, అన్న ధర్మశాస్త్రములకు విరుద్ధంగా అన్నపానాదులు ఎవరైతే స్వీకరించకుండా ఉంటూ ఉంటారో, వాళ్ళు ఎటువంటి జన్మించినటువంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటూ ఉంటారు అన్నాడు. అధమ జాతిలో పుట్టినప్పటికీ పరస్త్రీ వ్యామోహాలు పరద్రవ్యమును కాజేయాలనేటువంటిది పరద్రోహ చింత వీటన్నిటికీ దూరంగా ఉండి ధర్మ మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉంటారు అన్నారు. ఎవరైనా బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ ఇంకా ఇతరులు కానీ తమకు ఆ సేవ ద్వారా వచ్చినటువంటి ధనమును న్యాయబద్ధంగా పరిపాలన చేసుకుంటూ బ్రాహ్మణులకుతో చక్కగా స్నేహాలు చేస్తూ సత్సంగాలు చేస్తూ బ్రాహ్మణుల దగ్గర చాలా వినయంగా ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉంటూ ఉంటారయ్యా అన్నాడు. ఎవరైనా బ్రాహ్మణులు పిలిస్తే ముఖం దగ్గర వస్త్రం కప్పుకొని వినయంగా వాళ్ళ దగ్గర ఎవరైతే ఉంటూ ఉంటారో, జయ జీవ భగవన్ నాథ స్వామిన్ ఈ రకంగా ఎవరైతే చెబుతూ ఉంటారో బ్రాహ్మణుల యొక్క సమక్షంలో, ప్రతిరోజు కూడా తీర్థస్నానం ఎవరైతే చేస్తూ ఉంటారో, అలాగే దేవపూజను ఎవరైతే చేస్తూ ఉంటారో, తన పేరు చెప్పుకొని గోత్ర తన ఎవరైతే బ్రాహ్మణులకు నమస్కారం చేస్తూ ఉంటారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నిరుతిలోకంలో ఉంటారు. దమము, దానము, దయ, క్షమ, శౌచం, ఇంద్రియ నిగ్రహం, అచౌర్యం, సత్యము, అహింస, ఇవన్నీ కూడా ఇలాంటి వాడు ఎవడున్నా సరే, వాడు ప్రాణిమాత్రుడు, ఎవడైనా ఏ జీవైనా కావచ్చు, ధర్మంగా ఉంటూ ఉన్నట్లయితే, తన యొక్క అవశ్యమైన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాడైతే ఈ నిరుతిలోకంలో ఉంటాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తర్వాత నీచ జాతిలో పుట్టడు వాడి. ఇక్కడనే హాయిగా పరిపూర్ణమైనటువంటి భోగములతో ఈ నగరంలో నివసిస్తూ ఉంటారయ్యా అని చెప్పి చెప్పాడు. ఒక కాశీ తప్ప, ముక్తిదాయిని అయినటువంటి కాశీనగరంలో తప్ప, ఇంకా ఏ తీర్థంలోనైనా ఉత్తమ తీర్థములు తప్ప మిగిలినటువంటి చోట ఎవరైనా ఆత్మహత్య కనుక చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు అంటాడు. మిలేచ్ఛా విహాయ కాశీం నిర్వాణ విశ్రాణంతేత్ర భోగిన అంధతమో విషేపుస్తే ఏ చైవ ఆత్మహనో జనాః. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, ఒక్క కాశీని విడిచిపెట్టి. కాశీలో ఆత్మహత్య దోషంగా అంటే, కాశీలో అక్కడ మరణిస్తే ఏమవుతుందంటే మోక్షం వస్తుంది. అందువల్లనే కాశీలో తప్ప ఎక్కడైనా సరే ఆత్మహత్య ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ కూడానే అంధతమము అనేటువంటి నరకంలో పోతూ ఉంటారు. ఆత్మహత్య ఇప్పుడు కూడా నిషిద్ధం అని చెప్పి చెబుతున్నాడు. భుక్త్వా నిరయసః స్రంతే స్యుః గ్రామసూకరాః. వాళ్ళు వేలాది నరకాలలో అనుభవించి తర్వాత ఊరబందులై జన్మిస్తారు. తర్వాత ఆత్మఘాతకులైన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు, ఇటువంటి పురాణాలు ఉంటే ఆత్మహత్యలన్నా తగ్గుతూ ఉంటాయి. ఆత్మఘాతో న కర్తవ్య తస్మాత్ కాపి విపశ్చిత. ఏమాత్రం కాస్త ఇంకిత జ్ఞానం ఉన్నా ఆత్మహత్య మాత్రం ఎప్పుడూ చేసుకోకూడదు. ఇహాపి చ పరత్రాపి న శుభాని ఆత్మ. ఈ లోకంలో పరలోకంలో కూడా అతనికి శుభములు కలుగవుగాక, కలుగవు ఆత్మహత్య చేసుకుండే వాళ్ళకి. అయితే అసలు ఎక్కడ ఆత్మహత్య పనికిరాదన్నారు. ఒక్క ప్రయాగలో మాత్రం కొంతమంది చెబుతూ ఉన్నారు ఆత్మహత్య చేసుకున్నా దోషం లేదని అంటున్నారు. యథేష్ట మరణం కేచిద్ ఆహు తత్వావబోధకా, అది కూడా కొంతమంది చెబుతున్నారు ప్రయాగలో త్రివేణి సంగమంలో ఆత్మహత్య చేసుకున్నా తప్పు లేదని కొందరి అభిప్రాయం. ప్రయాగే సర్వతీర్థానాం రాజ్ఞి సర్వాభిలాషదే. ప్రయాగ అన్ని అందరి కోరికలను, అన్ని కోరికలను తీర్చేది. అది తీర్థములన్నిటికీ మహారాజు, చక్రవర్తి. అక్కడ మాత్రం ఆత్మహత్య చేసుకున్నా అది నిషిద్ధం కాదు. అన్యథాపి ఏకేచిత్తు దయాధర్మానుసారిణ. ఎవరైనా ఇంకా దయా ధర్మ మార్గంలో అనుసరిస్తూ ఉంటారు, పరోపకారం చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ నిరుతిలోకంలో ఉంటూ ఉంటారు. ఈ దిక్పతి ఎవరో ఏమిటో ఆ విషయాలన్నీ చెబుతున్నాను వినవలసిందని విష్ణుదూతలు ఆయనకు చెబుతూ ఉన్నాడు. వింజాటవిలో పింగాక్షుడు అని చెప్పి ఒక కిరాతుల యొక్క పట్టణానికి ప్రభువుగా ఉంటూ ఉన్నాడు పింగాక్షుడు అని. కిరాత నాయకుడు అన్నమాట, బోయవాళ్లకు నాయకుడు అతడు. అతడు మంచి నిర్వింజ దగ్గర నదీ తీరంలో ఆ పర్వతం యొక్క ఒడ్డున ఉంటూ ఉన్నాడు. నిర్వింజ అనేది ఒక నది, ఆ వింజాటవిలో ఉన్నది. ఆ నది యొక్క ఒడ్డున ఇతడు ఉంటూ ఉన్నాడు. చాలా మంచి పరాక్రమవంతుడు, క్రూరకర్మలు పేరుకు మాత్రం పోయేవాడు కానీ క్రూరకర్మలకు పరాగముఖుడుగా ఉంటూ ఉంటాడు. ప్రయాణికులు వెళుతూ ఉంటారనుకోండి, అడవులో వెళుతూ నడిచి వెళుతూ ఉండేవాడు. దూరంగా తెలిసినప్పటికీ అక్కడ ఏమైనా పెద్ద పుల్లలో వెళుతుంటే వాటిని చంపి ఆ ప్రయాణికులు తీర్థయాత్రలు చేయడానికి తీర్థయాత్రలు సహకరిస్తూ ఉండేవాడు. జీవేతు మృగయుధర్మేణ తత్రాపి కరుణాపర. వేటగాడే కానీ ధర్మపరుడు అతడు. ధర్మవ్యాధుడు మరి ఏమిటండి, స్వధర్మాన్ని పాటించాడు. ఇతడు కూడానే వేటగాడే, క్రూర మృగాల్ని హింసించేవాడు, ప్రజలకు ప్రాణులకు బాధ కలిగేటువంటి వాటిని. మిగిలిన విషయాల్లో చాలా ధర్మపరంగా ఉంటూ ఉండేవాడు, మరి యాత్రికులను రక్షిస్తూ ఉండేవాడు. చాలా దయాసముద్రుడు. అతని నమ్మకం వల్ల ఇంకా ఇతను ఆజ్ఞ ఇచ్చాడు తన వాళ్ళందరికీ, నమ్మిన వాళ్ళని మాత్రం సంపద్దు అన్నాడు. పక్షులు కానీ మృగాలను కానీ నిద్రపోతున్నటువంటి వాటిని కానీ ఏదో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి ఉన్నటువంటి పశుజాతిని కానీ చంపవద్దన్నాడు. నతోయగద్రోన్ నీళ్లు త్రాగేవాడిని చంపొద్దు అన్నాడు, పిల్లల్ని చంపొద్దు అన్నాడు, ఇది పశువుల్లో కూడా గర్భవతులు అయి ఉంటాయి అటువంటి వాటిని చంపొద్దు అన్నాడు. నఘాతయతి ధర్మజ్ఞో జాతి ధర్మ పరాంగ్ముఖ, తన ధర్మాన్ని నిర్వర్తించడంలో కూడా చాలా ధర్మంగా ప్రవర్తిస్తున్నాడు, జాతి ధర్మానికి దూరంగా ఉంటూ ఉన్నాడు అతడు. శ్రమాతురేభ్య పాంతేభ్య స విశ్రామం ప్రయచ్చతి, ప్రయాణికులు వస్తూ ఉంటే వాళ్ళకి విశ్రాంతి కల్పిస్తూ ఉంటాడు, మధ్యలో వాళ్ళకు ఆకలి భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు, దాహం కావాలంటే ఇస్తూ ఉంటాడు, చెప్పులు కొనిపెడుతూ ఉంటాడు వాళ్ళకి, చెప్పులు లేనటువంటి వాళ్ళకు జింక చర్మాలు అలాంటి చర్మాలు ఇస్తూ ఉంటాడు వస్త్రములు కనుక లేకపోయినట్లయితే. అనువ్రజతి కాంతారే ప్రాంతరే పథిక, వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళు దాటి అడవి దాటి వెళ్ళేంతవరకు వాళ్ళని క్షేమంగా పంపించి వస్తూ ఉంటాడు. అయితే మీకేం పర్వాలేదు భయం లేదని అభయమిస్తూ ఉంటాడు వాళ్ళు. ఆవింజాడవి మేనామా గ్రాక్ష్యం దుష్టభయాభ, నా పేరు చెప్పుకోండి మీ జోలు ఎవరు రారు అని వాళ్ళకి అభయమిచ్చి పంపుతూ ఉంటాడు. ఈ రకంగా యాత్రికులందరినీ కూడా తన కుమారులతో సమానంగా చూస్తూ ఉండేవాడు ఆ పింగాక్షుడు అనేటువంటి బోయరాజు. ప్రతి తీర్థంలో కూడానే యాత్రికులైనటువంటి వాళ్ళు ఆ తీర్థాలకు వెళ్ళిన తర్వాత ఇతని పేరు చెప్పి అక్కడ ఆశీర్వాదములు ఇస్తూ ఉండేవాళ్ళు. ఈయన పేరు చెప్పి స్నానం చేస్తూ వాళ్ళు ఏమన్నా దానాలు ధర్మాలు చేసినా అక్కడ స్నానం చేస్తూ ఇతని పేరు చెప్పి ఇతనికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేవాళ్ళు ఈ పింగాక్షుడికి. ఆ ఆశీర్వాద బలం చేతనే తర్వాత నిరుతు దిక్కుకి అతడు అధిపతి అయినాడు అతని యొక్క పరోపకార గుణం వల్ల. ఇతి తిష్టది పింగాక్షే సాటవీ నగరాయిత అధ్వనీ నేన అధ్వగాన్ కోపి నరుణద్ధి ససాధ్వస, ఎవరు కూడా ఇతడు ఉండంగా భయపెట్టడానికి ఇంకా ఎవరు కూడా అడ్డగించట్లా యాత్రికులు హాయిగా నిర్భయంగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే పింగాక్షుడు యొక్క పినతండ్రి పేరు తారాక్షుడు, వాడు ఆ సమీప గ్రామంలో ఉంటూ ఉంటాడు. యాత్రికులు వెళుతున్నారని చెప్పి తెలిసింది అతనికి, చాలామంది ఉన్నారు అని, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉన్నది అని చెప్పి కూడా తెలిసింది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ పోతున్నారు భగవంతుడి నామం ఉచ్చరించుకుంటూ. ఆ శబ్దం అంతా విన్నాడు ఆ బోయవాడు, వెంటనే ఉన్నాడే తారాక్షుడు అంటే పింగాక్షుని యొక్క బాబాయ్ పినతండ్రి, వాడు వెంటనే వాళ్ళని చంపుదామని అక్కడికి వచ్చాడు. వచ్చి వీళ్ళందరినీ కూడా ఈ యాత్రికులందరినీ అడ్డగించాడు, చాలా రహస్యంగా వచ్చేశాడు. తదాయుష్య శేషేణ పింగాక్షో మృగయాంగత, రాత్రిపూట సమయం ఇది, తెల్లవారబోతూ ఉన్నది రాత్రిపూట. మరి ఆ రోజు వీళ్ళ ఆయుర్దాయం మిగిలి ఉంది. ఆ అర్ధరాత్రి సమయంలో పింగాక్షుడు వేటకొచ్చాడు. తస్మిన్ అరణ్యే తన్మార్గం నిఘషాప్త్యుషితో నిశి, ఆ దగ్గరలోనే ఉన్నాడు. ఈ బ్రాహ్మణులు యాత్రికులు ఎక్కడైతే ఉన్నారో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సాధువులు వాళ్ళు వీళ్ళందరూ. ఈ యాత్రికులకు సమీపంలోనే అతడు ఉన్నాడు వేటాడేటువంటిది కూడా. పరప్రాణ ద్రుహాం పుంస నసిధ్యేత్తో రసిధ్యేయుర్మనోరథ, ఇతరుల ప్రాణములు తీసి అనేటువంటి ద్రోహపు చింత ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా వాళ్ళ మనోరథాలు సిద్ధించవు. తారాక్షుడు అటువంటి చింతతో వచ్చాడు. విశ్వం ఎందువల్లంటే ఆ విశ్వనాథుడి చేత విశ్వం ఎప్పుడు కూడా సురక్షితంగానే ఉంటూ ఉంటుంది. అందులో వీళ్ళు విశ్వేశ్వరుడు యాత్రకు బయలుదేరారు ఇక్కడ ఈ యాత్రికులందరూ కూడా. నచింతయేదనిష్టాని తస్మాత్ కృష్టి కదాచన, ఎప్పుడు కూడా పండితుడైన వాడు గురించి మనకేవో అనిష్టాలు వస్తాయని అనుకునవలసిన పనులా, మంచి కార్యాలు చేస్తుంటే తప్పనిసరిగా ఆ భగవంతుడే మనల్ని రక్షిస్తూ ఉంటాడు, ఏది జరగాలో అది జరుగుతుంది అనే దృష్టితో ఉండాలి. కానీ ఊరికే అనుమానాలతో విఘ్నాలు కలుగుతాయో ఏమవుతాయో అని ఇలాంటి భయములు ఎప్పుడూ పనికిరావు. విధి దృష్టం యతో భావి కలుషం భావి కేవలం, ఎలా జరగాలో అలా జరుగుతుంది, పాపమో మంచో చెడు అని ఎట్లా కావాలంటే అట్లా జరుగుతుంది. తస్మాత్ ఆత్మసుఖం ప్రేప్సు ఇష్టానిష్టం న చింతయ, మీకు హాయిగా మీరు మీ సుఖాన్ని మీరు కోరుకున్నటువంటి వాళ్ళు మనకు కీడు రాని మంచి రాని దాని గురించి అసలు ఆలోచన చేయకూడదు. ఆ దిగులు పెట్టుకున్నాం అనుకోండి దాంతో వాడు సగం చేస్తాడు. భగవంతుడి మీద భారేస్తే ఏది జరగాలో అది జరుగుతుంది అనుకుంటే ఆ భగవంతుడే రక్షిస్తూ ఉంటాడు అని చింతయే. మనం చేయవలసిన పనల్లా మోక్షోపాయం విచారించాలి, కానీ మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఏమవుతుందో అని ఈ చింతలు ఎందుకు? ఆ యాత్రికులు ఆ రకంగానే విశ్వనాథుడు దర్శనానికి వెళ్ళి మోక్ష మార్గాన్ని అన్వేషిస్తూ భావించుకుంటూ వెళుతున్నారు. కోలాహలం, పెద్ద కోలాహలం వచ్చింది. ఆ తారాక్షుడి యొక్క సైనికులందరూ వచ్చారు. ఈ తారాక్షుడు అంటున్నాడు, వీళ్ళందరినీ కొట్టండి, పడేయండి, వీళ్ళందరినీ కూడానే గుడ్డలు ఉడదీయండి, ఓ భట్లారా వీళ్ళందరినీ చంపండి అని చెప్పని అంటున్నాడు. వాళ్ళంటున్నారు కార్పటికులు, యాత్రికులు, మేమంతా యాత్రికులమయ్యా, మమ్మల్ని రక్షించండి, రక్షించండి, రక్షించండి అని వాళ్ళు కేకలు. వీడేమో చంపండి, చంపండి అని భటులను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మామారయధ్వం త్రాయధ్వం భటా కార్పటిక అవయం అనాయాసం లుంఠ. నువ్వు ఇంత శ్రమపట్టవు ఎందుకు, మమ్మల్ని చంపవలసిన పనులా, నీకేవి కావాలో మా దగ్గర ఉన్నవన్నీ నువ్వు తీసుకో, ఏ శ్రమ లేకుండా ఇస్తాం, మమ్మ ప్రాణాలతో వదిలిపెట్టండి అని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. వయం పాంథాహ, మేము బాటసారులం, మేము నా దిక్కులేనటువంటి వాళ్ళం, విశ్వనాథ భక్తులం మేము, కాశీ విశ్వేశ్వరుడు భక్తులం మేమే. సనాథాహ తేన దూరం సనాథతం పథికోపరహ. ఇప్పుడు మేము మా దురదృష్టం కొద్ది ఉన్నదే, దూరం అయిపోయి దూరంగా ఉన్నాం ఇంకా ఆ వారణాసికి. ఇంకా మమ్మల్ని రక్షించేటువంటి వాడు ఎవడున్నాడు? మేమే ఆ పింగాక్షుడున్నాడు ఇక్కడ, ఆయన మనల్ని రక్షిస్తాడే, ఏం భయం లేదులేనేటువంటి కారణంతో మేము హాయిగా దూరం నుంచి నిర్భయంగా ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఈ రకంగా వాళ్ళు అంటూ ఉన్నారు. ఈ మాటలు విన్నాడండి ఆ పక్కనే వేటకు వచ్చినటువంటి పింగాక్షుడు, విన్నాడు ఇవన్నీ కూడా. దూరంగా ఉండే మీరంతా భయపడవకండి అన్నాడు, మీరంతా భయపడవకండి, వస్తున్నాను అన్నాడు. మా భయిష్ట, మా భయిష్ట, బ్రువన్నితి సమాగత, భయపడవద్దు, భయపడవద్దు అని అమాంతంగా పింగాక్షుడు ఇక్కడికి వచ్చేసేసాడు. ఒక్క క్షణంలో వచ్చేసేసాడు. కోయం కోయం దురాచార పింగాక్షే మై జీవతి. నేను పింగాక్షుడను, జీవించి ఉండగా ఎవడురా దుర్మార్గుడు, యాత్రికులను హింసించేటువంటి వాడు ఎవడు, వాడు ఎవడు వాడు అని చెప్పి అనుకుంటూ వచ్చాడు. ఉల్లులఠైషు పాంతాన్ ప్రాణలింగ, నా ప్రాణ సమానం యాత్రికులు, ఎవరు వాళ్ళని చంపడానికి సిద్ధమవుతున్నారు అని ఆ రకంగా అనేటప్పటికీ తారాక్షుడు అంటున్నాడు వాళ్ళ బాబాయ్ చిన్నత పినతండ్రి, రే పింగాక్షుడా, నువ్వు పాపిస్తివాడివిరా, నీకేమాత్రం అసలు ఆలోచన అంటూ లేదు, మన యొక్క ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టావు, మన వంశానికే అప్రతిష్ట తీస్తున్నావు, నువ్వు కిరాతుడవై ఉండి బోయవాడివై ఉండి మనం చేయవలసిన ధర్మాన్ని నువ్వు పాటించడం లేదు, నిన్ను చాలా రోజుల నుంచి నేను అసలు వధింపాలించాలని చెప్పి అనుకుంటున్నాను, విచార్యేతి సదృష్టాత్మ అని ఈ రకంగా ఆలోచన చేసి ఆ తారాక్షుడు అంటున్నాడు తన భటులతో, వీళ్ళందరినీ ముందు వీడిని చంపండి అంటున్నాడు. ఫస్ట్ ఇతన్ని చంపండి మొదట, తర్వాత యాత్రికులందరినీ చంపండి. తతో అయుధ్యం దురాచారాహ తేనైకేన చ తేఖిలాహ యథా కథంచిత్. కానీ పింగాక్షుడు ఒక్కడే వాళ్ళందరినీ చంపాడు, చాలామందిని వాళ్ళని చంపాడు. ఎట్లాగైతే యాత్రికులందరినీ కూడా మొత్తం మీద తన యొక్క గ్రామానికి చేర్చాడండి, వాళ్ళందరినీ కూడా చంపి తన యొక్క శౌర్యంతో చాలామందిని యాత్రికులని అతి కష్టం మీద తెల్లవారే సమయానికి తన యొక్క గ్రామానికి చేర్చాడు. ఆచ్ఛిన్నం హి ధనుర్బాణం, తన ధనస్సు విరిగిపోయింది, బాణాలు కాస్త పోయి అయిపోయినాయి, కవచం కాస్త చిన్నమైపోయింది. అసూదయిష్యమేతాస్తద భవిష్యం యదీశ్వర. అప్పుడు ఏమనుకున్నాడే అంటే, నేనే గనక ప్రభువుని గనక అయి ఉంటే వీళ్ళందరినీ ఒక్కడు కూడా మిగలకుండా చంపి ఉండేవాడిని అనుకుంటూ మరణించాడండి. ఇంకా కొద్దిమంది మిగిలిన్నారు, వీళ్ళని మాత్రం గ్రామానికి చేర్చాడు. నేనే గనక ప్రభువునై ఉన్నట్లయితే, అధికారం గనక ఉన్నట్లయితే వీళ్ళ మొత్తాన్ని కూడా వీళ్ళందరినీ కిరాతకులందరినీ చంపేవాడిని అన్నాడు. అసూదయిష్యమేతత్తు తద్ అభవిష్యం యదీశ్వర, నేను గనక ఈశ్వరునై ఉంటే, ప్రభువునై ఉంటే అని అన్నాడు. ఈ రకంగా ఎప్పుడైతే అంటూ ప్రాణాలు వదిలేసేసాడు. తేపి కార్పటిగా ప్రాప్తాహ తత్పత్ని గతసాధ్వసాహ. ఈ యాత్రికులందరూ అతని భార్య ఉన్నటువంటి ఊరికి వెళ్ళిపోయినారు, ఆ గ్రామంలోనికి వెళ్ళిపోయినారు. మరణ సమయంలో ఏ బుద్ధి ఉంటే ఆ తర్వాత కూడా మనకు ఆ జన్మ అది వస్తుంది అని అంటారు. అందుకే మనమే బ్రతికున్నప్పుడే భగవన్నామం చేయడం బాగా అలవాటు చేసుకుంటూ ఉంటే రోజు కొంతమంది గోవింద గోవింద రామ రామ కృష్ణ కృష్ణ అనే వాళ్ళు ఉంటారు. అలాగే కాశీ 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 అనుకున్నాం అనుకోండి, అనుకుంటే కూడా చివరిలో కాశీ స్మరణ వస్తుంది. ఆ తర్వాత మనమే కాశీకి ప్రాప్తి కలిగి మోక్షం రావడానికి అవకాశం ఉంటుంది. చివరి క్షణంలో మీకు అనేక విషయాలు ఉన్నాయి, పురాణాలలో కూడా కథలు ఉన్నాయి. అందువల్ల తేపి యామతి అంతకాలే స్యాత్ గతి తదనురూపత. అంతకాలంలో ఏ బుద్ధి ఉంటే దానికి తగిన గతి తర్వాత వస్తూ ఉంటుంది. ఇతడు నేను ప్రభువునైతే వీళ్ళందరినీ చంపుతానన్నాడు కాబట్టి చివరికి దిక్పాలకుడైనాడు. ఆ మాట అంటూ మరణించాడు. ఆ విచారణతో ఆలోచనతో చివరిలో తర్వాత అందువల్ల అతడు దిక్పాలకుడైనాడు, నిరుతి దిక్కుకు అధిపతి అయినాడు. ఇత్తమస్య స్వరూపంతే అవాభ్యాం సముదీరితం. ఇది ఈ నిరుతి దిక్కు, ఈయన ప్రభువు, ఈయన యొక్క చరిత్ర అంతా ఇదయ్యా. ఏతస్య ఉత్తరతో లోకో వరుణస్య అయమద్భుత. ఇక తర్వాత వరుణలోకాన్ని గురించి చెబుతున్నారు. వరుణలోకం అంటే పశ్చిమ దిక్కుకు అధిపతి ఆయన. ఆ వరుణుని యొక్క లోకాన్ని గురించి చెబుతున్నాడు. ఇక్కడ ఎవరుంటారయ్యా అంటే బావు కూపములు వాపి, తర్వాత తటాకములు బాగా డబ్బు ఖర్చు పెట్టి నిర్మలమైన ధనంతో, న్యాయార్జితమైన ధనంతో ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ వరుణలోకంలో ఉంటూ ఉంటారండి. వరుణుల్లాగా కాంతి కలిగి ఉంటూ ఉంటారు. నీళ్లు లేని చోట నీళ్లు ఇస్తారనుకోండి, కొంతమంది ట్యాంకీలు, నీళ్ళ ట్యాంకీలు పెట్టి నీళ్లు సప్లై చేస్తూ ఉంటారు ఎండాకాలంలో. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇతరుల ఆ నీళ్లు లేక బాధపడుతుంటే ఆ సంతాపాన్ని పోగొడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇక్కడే ఉంటూ ఉంటారు. యాచకులకి గొడుగులు దానం చేసేవాళ్ళు, కమండలాలు దానం చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. సలివేంద్రాలు కడుతూ ఉంటారే వాళ్ళు ఇక్కడే ఉంటారు. సుగంధ ద్రవ్యమాలలతో కూడి ధర్మఘట్టాలని ఇస్తూ ఉంటారు, ధర్మఘట్టం ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఆ ధర్మఘట్టంలోనే సుగంధమైనటువంటి ఉదకములతో నింపి ఉదకం ప్రదానాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. అంతేకాకుండా రావి చెట్టుకుటండి నీళ్లు పోస్తూ ఉంటారే వాళ్ళు కూడా ఈ వరుణలోకంలో ఉంటూ ఉంటారు. మార్గంలో రోడ్ల పక్కన కానీ మార్గంలో చెట్లు నాటుతారే, ఇవన్నీ కూడా చెబుతున్నాడండి. ఇవన్నీ మనం కావాలనుకుంటున్నామే, ఇవన్నీ పురాణాలలో చెప్పినవే చెట్లు నాటవని. చెట్లు నాటేటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారట. మరి రోడ్డు మీద మధ్యలో సిటీ బస్సులు వెళ్ళిపోతుంటే సిటీ బస్సు కొరకు వెయిట్ చేయడానికి విశ్రాంతిశాలలు కడుతూ ఉంటారు కదండి మధ్యలో మనం షెల్టర్స్, వాళ్ళు కూడా ఈ లోకంలోనే ఉంటారట. విశ్రామశాల కర్తార ఆ రకంగా సంతాపమును పోగొట్టే వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. గ్రీష్మ ఋతువులో నుండి విసనకర్రలు దానం చేయాలి, అందులో నెమలి పించపు విసనకర్రలు ఉంటాయి, నెమలి పించంతో ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. అలాగే రకరకాల విసనకర్రలు ఎవరైతే ఎండాకాలంలో ఇస్తారో వాళ్ళు కూడా, పూర్వం మన వాళ్ళు మన ఆచారాలన్నీ మంచివండి, నృసింహ జయంతి నాడు శంకర జయంతి నాడు విసనకర్రలు మామిడి పండ్లు ఇస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో అందరికీ కూడా. రసవంతి అంటే మరి కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా, ధనవంతులైన వాళ్ళు అలా ఇస్తూ ఉండేవాళ్ళు. ఎవరైనా ఇవ్వడం మంచిది. రసవంతి సుగంధీని హిమవంతిని విశ్రాణయంతివా తృప్తి పానకాని ప్రయత్నత. మంచి రసవంతమైనవి, మళ్ళీ సుగంధమైనవి, చల్లనివిటండి అలాంటివి. ఎండాకాలంలో శీతల పానకాలు ఇస్తూ ఉండాలట వాళ్ళు కూడా. అలాగే ఇక్షుక్షేత్రములు అంటే చెరుకు పొలాలు బాగా ఇచ్చేసి బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటే, ఇంకా ఇక్షుకు సంబంధించినటువంటి రకరకాల ఇచ్చు రసాలనండి, పంచదారులనండి, బెల్లాలనండి, ఇవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారట. గోరసాలు గోవుకు సంబంధించినటువంటివి అన్నమాట, పాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాళ్ళు కూడా, గోవుల్ని దానం చేసేవాళ్ళు, గేదెల్ని దానం చేసేటువంటి వాళ్ళు, ఈ ధారామండపములు కట్టేటువంటి వాళ్ళు, నీటి పైకి జిమ్మేస్తూ ఉంటాయి నీటి గొట్టం వంటి యంత్రం అన్నమాట అలాంటి కట్టేటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారన్నాడు. ఛాయా మండపకారిణ దేవాలయేషు దర్జు. దేవాలయాలలో శివాలయాలలో చూడండి, పాత్రలు పెడుతూ ఉన్నాం కదా అభిషేకం నీరు పడడానికి, ధారా పాత్రలు అవి ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారట ఈ వరుణలోకంలో. తీర్థాలు ఉన్నాయనుకోండి, కృష్ణానది, యమునానది, గోదావరి, అక్కడ పన్ను లేకుండా చేయాలి ఆ ప్రాంతంలో. అక్కడ ఏ రకమైన పన్నులు విధించకూడదు, ఆ పన్నులు లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఇక్కడే ఉంటుంటారు. తీర్థం సరిగా లేదనుకోండి, ఆ ప్రాంతం అంతా చక్కగా శుభ్రంగా ఉంచుతారే అదంతా ఉండటం కానీ ఇదంతా ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ వరుణలోకంలో ఉంటూ ఉంటారట. అభయం చే ప్రయత్నంతి, భయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభయం ఇస్తే నీకేం పర్వాలేదు నేనున్నానని వాళ్ళు ఇక్కడే ఉంటూ ఉంటారు, వరుణలోకంలో ఉంటూ ఉంటారు. విపాసే ఎవరైనా కంఠమునకు పాశములు వేశారనుకోండి, వాడిని విడిపించినట్లయితే వాళ్ళు కూడా పుణ్యాత్ములు ఇక్కడే ఉంటూ ఉంటారు. ఏ పాశపాణేర్ లోకేస్మిన్ నివసంతి అకృతో ఏ భయము లేకుండా అక్కడ ఉంటూ ఉంటారు. నౌకలు పడవల ద్వారా నదులు దాటిస్తారే వాళ్ళు కూడా ఈ వరుణలోకంలో ఉంటూ ఉంటారు. ఎవరైతే వాళ్ళంతా కూడా ఆ క్షీరసముద్రం దగ్గర అక్కడ ఉంటూ ఉంటారు, ఆ ప్రాంతంలో నాగరికులై ఉంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా. నదులు మనం హాయిగా దిగటానికి వీలుగా చక్కగా మెట్లు కడతారే, సోపానాలు ఘట్టములు పుణ్యనదులకు, వాళ్ళు కూడా రాళ్ళు ఒక ఇరాలు వేసి చక్కగా కట్టినటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా ఇక్కడే భోగములు అనుభవిస్తూ ఈ వర్ణలోకంలో ఉంటూ ఉంటారు. చూడండి, బాగా దప్పికకున్న వాళ్ళకు శీతల జలములతో బాగా ఎవరైతే సంతృప్తి కలిగజేస్తారో వారు కూడా ఇక్కడే హాయిగా సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. జలాశయానాం సర్వేషాం అయమేకతమ పతి, జలాశయములన్నిటికీ కూడా ఈయనే ప్రభు, ఈ వరుణుడే. ఆయనకే మరొక పేరున్నది ప్రచేతస్సుడని. యాదసాం నాథ అంటే జలచరములన్నిటికీ కూడా ఈయనే నాథు, సర్వ ప్రాణుల యందు కూడా సాక్షిగా కూడా ఉంటూ ఉంటాడు ఈ వరుణదేవుడు కూడా. మనకు కూడా చివరికి యమధర్మరాజు దగ్గర సాక్ష్యం చెప్పేవాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. అస్యోత్పత్తిం శృణుపతి వరుణస్య మహాత్మన, ఈయన ఉత్పత్తిని గురించి చెబుతున్నాను ఈయనమన్నాడు. కర్దమ ప్రజాపతి గారు ఉన్నాడు, కర్దమ ప్రజాపతుల్లో ఒకటండి దక్ష ప్రజాపతి వీళ్ళలాగా. ఆయనకు సుచిష్మంతుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కర్దమ ప్రజాపతి బాగా శివభక్తుడు. ఆ పిల్లవాడు కూడా చాలా వినయవంతుడు, స్థైర్యం మాధుర్యం ధైర్యం మొదలైన గుణములన్నీ కూడా ఉన్నాయి. ఒకనాడు ఏమైందంటే అచ్చోదం అని ఒక సరస్సు ఉన్నది, ఆ సరస్సులో స్నానం చేయడానికి తోడి బాలకులతో పాటు ఈ పిల్లవాడు కూడా వెళ్ళాడు. అక్కడ మొసలి ఇతన్ని కాస్త పట్టుకున్నది. తతః తస్మిన్ మునిసుతే, ఎప్పుడైతే ఆ నీళ్ళలో వీళ్ళందరూ స్నానాలు చేస్తున్నారో ఒక మొసలి కాస్త పట్టుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు అలా హరింపబడ్డాడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లలు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పారు, కర్దమ ప్రజాపతి గారికి చెప్పారు. ఆయన ఎలా ఉన్నాడే అంటే పరమేశ్వరుడికి అర్చన చేస్తూ ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు, నిశ్చలంగా శివుణ్ణి పూజ చేస్తూ ఉన్నాడండి, శివార్చన చేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి విన్నాడు పిల్లలు వెళ్ళి చెప్పింది. ఆయన పూజలో నుంచి యువతనికి రానే రాలేదండి, చంచలించల నచచాల మనోహరాత్, మనస్సంతా శివుడిపైనే ఉంచాడు, ఏమాత్రం చంచలించల. పిల్లలు ఇంత చెప్పినా కూడా ఏమి దుఃఖం కావటం కానీ ఆ పూజలో నుంచి బయటికి రావటం కూడా చెయ్యలేదు. అధికం శీలయామాస స సర్వజ్ఞం త్రిలోచనం, సర్వజ్ఞుడైనటువంటి ఆయనకు తెలియనిది ఏముంటుంది, అన్నీ తెలుసు కదా, ఆయనే రక్షిస్తాడు తన కుమారుని అనేటువంటి అభిప్రాయంతో ఆయనే చాలా గొప్పగా ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఏకాగ్రంతో చింతన చేస్తూ ఉన్నాడు, ధ్యానమగ్నుడై సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయనకు అప్పుడు అన్నీ కనిపిస్తున్నాయండి, లోకం అంతా కూడా ముల్లోకములు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ శివుడిని ఆరాధన చేస్తూ ఉన్నాడు, ఆ శివుడు ఆయనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ సమీపంలో చతుర్దశ భవనాలు ఈ కర్దముడు దర్శిస్తూ ఉన్నాడు. చూడనివి ఏమీ లేవండి, అన్నీ చూచాడు, చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు తారకాలు పర్వతములు నదులు చెట్లు సముద్రాలు ఇంకా మిగిలినటువంటి అరణ్యాలు సరస్సులు అనేక దేవతలు ఇంకా దేవతలు వాపి కూప తటాకములు కాలువలు పుష్కరములు మొత్తం అన్నీ చూస్తున్నాడు. ప్రపంచంలో అన్నీ ఆయన కనిపిస్తున్నాయండి ఆ సమాధి స్థితిలో. అనేకమైనటువంటి అక్కడ సరస్సులు ఉన్నాయి, అక్కడ జలక్రీడలు ఆడుకుంటూ ఉన్నారు మునికుమారులందరూ కూడా. వాళ్ళు నీళ్ళలో మునుగుతున్నారు, లేస్తున్నారు కర యంత్రాలతో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్లు కొట్టుకుంటూ ఉన్నారు, ఆ నీళ్లపైన బాగా దెబ్బలు కొడుతూ ఉన్నారు, చక్కగా ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు, జలక్రీడలు చేస్తూ ఉన్నారు. అనేక మంది బాధురు ఉన్నారండి. వాళ్ళ మధ్యలో తన కుమారుణ్ణి చూచాడు ఈయన, సమాధిస్థుతుడై శివుణ్ణి అర్చన చేస్తూ ఆ పిల్లవాడిని కనిపించాడు. ఆ జలక్రీడలు ఆడుతున్నటువంటి అచ్యోత సరస్సులో జలక్రీడలు ఆడుతున్న తన పిల్లవాడు వాళ్ళ మధ్యలో కనిపించాడు. ఎలా కనిపించాడు, శిశుమారమే ఒక మొసలి తీసుకొని వెళుతూ ఉన్నది ఆ పిల్లవాడిని. ఈ పిల్లవాడు కేకలేస్తూ ఉన్నాడు. ఎవరో ఒక జలదేవత వచ్చింది, అది వెంటనే ఏం చేసిందంటే ఆ క్రూరమైనటువంటి ఆ జలచరాన్ని దగ్గర నుంచి ఆ పిల్లవాడిని తీసుకుంది, నీతో ఉదయే సముద్రుడికి వెళ్ళి ఇచ్చింది ఈ పిల్లవాడిని. ఒక జలదేవత తీసుకొని వెళ్ళి సముద్రుడికి ఇచ్చింది ఈ మొసలి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి. నిర్భత్యం సరిదాం నాథం కేనచిత్ రుద్రరూపిణ, అక్కడ రుద్రరూపంతో వచ్చేటండి. రుద్రుడు కాదు, పరమేశ్వరుడు యొక్క రూపంతో ఒక ఆయన వచ్చాడు, ఒక గణం. త్రిశూల పాణిని త్యుక్తం క్రోధతామ్రాని, చాలా త్రిశూల పాణి అయి ఉన్నాడు, కన్నులు ఎర్ర చేసి కోపంతో క్రోధావిష్టుడే అంటున్నాడట. ఇదంతా దృశ్యం చూస్తూ ఉన్నాడనమాట. ఇదంతా కూడా ఆయన ఈ కర్దమ ప్రజాపతి సమాధిలో కూర్చొని. కృతో జలానామధిపా శివభక్తస్య బాలక, ఏమయ్యా సముద్రుడా, శివభక్తుడైనటువంటి బాలకుణ్ణి నువ్వు పట్టుకుంటావా. ప్రజాపతే కర్దమస్య మహాభాగస్య ధీమత, ఆయన శివభక్తుడు వీడి తండ్రి, అందులో కర్దమ ప్రజాపతి మహాభాగుడు, ఆయన బుద్ధిమంతుడు, అజ్ఞాత్వా శివ సామర్థ్యం భవతా చిరమాశిత. శివుడి యొక్క సామర్థ్యం నీకు బాగా ఎరింగినట్లు లేవు, చాలాసేపు నీ దగ్గర ఉంచుకున్నావు ఆ పిల్లవాడిని. భయత్రస్తేన తద్వాక్య శ్రవణాత్త ముదన్వత. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడు సముద్రుడు భయపడిపోయినాడు, ఆ పిల్లవాడిని రత్నాలతో అలంకరించాడు, ఆ శిశువు మారకం ఉన్నదే దాన్ని కూడా బంధించి ఆ పిల్లవాడికి ఇచ్చాడు. సమర్పితం సమాని యా శంభుపాదాబ్జ సన్నిధౌ, శివు ఆ శివుని యొక్క సన్నిధిలో ఆ పిల్లవాడిని ఉంచేసాడు సముద్రుడు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని. కర్దమ ప్రజా ఇదంతా కూడా ఈయన చూస్తూ ఉన్నాడు సమాధిలో ఉండి, శివార్చన చేస్తూ అక్కడి నుంచి కదల్లా. అనాథనాథ విశ్వేశ భక్తాభక్తి వినాశక నత్వా విజ్ఞాపయచ్చ. ఆ నమస్కారం చేసి సముద్రుడు అంటున్నాడు శివుడితో, అనాథనాథ విశ్వేశ భక్తాపత్తి వినాశున భక్త కల్పతరో శంభో అనేనాయం దుష్టయాదస. నేను చేయలేదయ్యా ఈ తప్పున, అపరాధమేం లేదు, ఒక దుష్టమైన జలచరం ఈ పని చేసిందయ్యా ఓ భక్త కల్పతరు. అనాయ నమయానాథ భవభక్త జనార్భక, నీ భక్తుని యొక్క పిల్లవాడున్నాడే, నేను మాత్రం ఇతన్ని తీసుకురాలేదు. గణేన తేన విజ్ఞాయ శంభోరథ మనోగతం. ఈ గణము ద్వారా నేను తెలుసుకుని శివుని యొక్క హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నీ దగ్గరికి తీసుకొని వచ్చానయ్యా పాశముతో బంధించి అని చెప్పి ఆ శిశువుని కాస్త సమర్పించాడు. గృహాణ ఇమం స్వతనయం పార్షదే శంకరాజ్ఞయ. ఆ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆ సమర్పించాడు కర్దమ ప్రజాపతి దగ్గరికి తీసుకొని వచ్చి దించేశాడు అనమాట. ఆ శివుని యొక్క భయపడి శివుని యొక్క ఆజ్ఞకి గోని మీ పిల్లవాడిని తీసుకొని వచ్చానయ్యా శంకరుని ఆజ్ఞ వల్ల నువ్వు తీసుకో అన్నాడు. యాహి స్వభవనం వత్స భ్రవతి ఈ రకంగా అంటూ ఉన్నాడు. అంటుండగానే కర్దమ ప్రజాపతి సమాధిలో నుంచి బయటకు వచ్చాడండి. సర్వమితి శృణ్వంతు ఉదారధీహి, ఈ మాటలన్నీ వినిపించినాయి ఆయనకు సమాధిలో. కన్ను తెరిచాడు వెంటనే పక్కనేనే సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు. సంపశ్యతే శిశుం తావత్ పురత, ఆ పిల్లవాడు ఉన్నాడే సముద్రంలో శిశుమారం తీసుకొని వెళ్ళింది ఆ పిల్లవాడు పక్కనే ఉన్నాడు. ఇదంతా కూడా సమాధిలో శివుని యొక్క పూజలో ఉండి ఆయన గమనించాడు. ఎలా ఉన్నాడే అంటే చేతిలో శిశుమారం ఉన్నది, చక్కగా అలంకరింపబడి ఉన్నాయి చేతులు చెవులన్నీ కూడా పూలతో వాటితో తీసుకొని వచ్చాడు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడే అంటే నీటిలో తడిసినటువంటి జుట్టు కలిగి ఉన్నాడు. సముద్రంలో మునిగాడు కదా ఆ సరోవరంలో, కళ్ళు ఎర్రగా ఉన్నాయి కనుకొనలన్నీ కూడా, పాపమే కన్నులు కూడానే తీవ్రంగా ఉన్నాయి కాస్త ఎర్రగా, చర్మం అంతా కూడా చాలా బాధపడి కాస్త నీళ్ళలో మునిగి అంతసేపు ఉండటం వల్ల ఆ రకంగా ఉంది. ఆ పిల్లవాడు పట్టుకున్నాడు కాబట్టి మనస్సు అంతా భయపడుతూ ఉన్నది. ఇంకా కూడా నమస్కారం చేశాడు. అప్పుడు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నాడు. మళ్ళీ నా కుమారుడు బ్రతికాడు అని చెప్పి అనుకున్నాడు. శతాని పంచవర్షాన్ని ప్రణిధ, అప్పుడు ఎన్నాళ్ళు జరిగిందంటే ఇది ఐదు వందల సంవత్సరాలు జరిగిందిటండి. 500 సంవత్సరాలు ఈ సమాధిలో ఉన్నాడు ఎవరు, ఈ కర్దమ ప్రజాపతి. ఇప్పుడు ఈ పిల్లవాడు ఇక్కడ తీసుకుని వచ్చేటప్పటికి 500 సంవత్సరాలు. ఇదంతా కూడా ఒక్క క్షణంలో జరిగినట్లుగా ఉంది ఆయనకి. ఆయన మహాప్రభువు కాబట్టి ఏదైనా చేయగలడు, అలాగే జరుగుతూ ఉంటాయి. ఆ బ్రహ్మకు కూడానే భాగవతంలో బ్రహ్మదేవుడు కూడా ఈ పిల్లలందరినీ హరించుకుపోయి చాలా రోజులు ఉంచుకున్నాడు, కానీ కొద్ది క్షణంలో జరిగినట్లుగా అవన్నీ కూడా తర్వాత వీళ్ళందరికీ తెలిసింది. అదంతా కూడానే 500 సంవత్సరాలు ఆ రకంగా సమాధిలో ఉన్నాడు. కర్దమస్య వ్యతీతాన్ని శంభు మర్చేత శివభక్తుడైన అతడికి అన్ని సంవత్సరాలు గడిచినాయి. కర్దమోపి తత్కాలం అజ్ఞాసీత్ క్షణ సంగతం, కర్దముడికి కూడా ఆ సమయం తెలియలా, అంత క్షణంలో గడిచినట్లుగా ఉంది. ఎతో న ప్రభవేత్ కాలో మహాకాలస్య సన్నిధం, ఏమిటయా ఇన్నాళ్ళు జరిగితే ఒక్క క్షణం జరిగినట్టుండటం అంటే మహాకాలుడు యొక్క సమీపంలో ఏదైనా సంభవిస్తుంది, సాధ్యంగా దేవుంది అన్నాడు. ఇప్పుడు మరి పిల్లవాడిని కాస్త ఎత్తుకుని వెళితే తీసుకొని వచ్చి ఇవ్వాలా, ఆయన మహాకాలుడు, ఆయన సమక్షంలో ఏదైనా జరుగుతుంది, ఆయన అందులో కాలకాలుడు, కాలమునకు కాలుడు ఆయన. సరే పిల్లవాడిని నమస్కారం చేశాడు ఈ పిల్లవాడు తండ్రికి. మళ్ళీ వెంటనే తండ్రి యొక్క అనుమతి తీసుకొని వారణాసికి తపస్సుకు వెళ్ళాడు. అక్కడనే ఒక లింగం స్థాపించాడండి, తన పేరుతో లింగం స్థాపించాడు, వరుణేశ్వర లింగం అని స్థాపించాడు. 5000 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు. వీళ్ళంతా ప్రజాపతుల కుమారులు, అందువల్ల వాళ్ళకు మరణాలు అవి ఉండవు చాలా కాలం, వారికి దేవతలు వాళ్ళు. అంతకాలం 5000 సంవత్సరాలు తపస్సు చేశాడు. పాషాణంలాగా నిశ్చలంగా ఉండి తపస్సు చేశాడు. మహాదేవుడు సంతోషించాడు ఆ తపస్సుకి, ఆవిర్భవించాడు. వాచ కార్థమే బ్రూహి, నీకు వరం ఇస్తున్నాను కోరుకో ఉన్నాడు. నువ్వు గనక సంతోషించినట్లయితే, భక్తులయందు దయగలిగినటువంటి ఓ మహాప్రభు, నాకు ఈ జలచరములన్నిటికీ ప్రభు అయ్యేటువంటి ఆధిపత్యం ఇవ్వన్నాడు జలచరములన్నిటికీ. ఆ మాట విని మహేశ్వరుడు, అందరి యొక్క కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ తీర్చేటువంటి ఆ ప్రభువు కాబట్టి వెంటనే వరుణలోకంలో ఆ దిక్కుకితని దిక్పాలకునిగా చేసి అభిషేకించేసాడు. రత్నాలకి, సముద్రాలకి, నదులకి, సరస్సులకు, కాలువలకు, వాపి కూపములకు, ఇంకా నీళ్లకు సంబంధించినటువంటి ఇంకేమైనా కుంటలు వగైరాలన్నిటికీ, అన్ని జలాశయాలకి, అలాగే తూర్పు దిక్కుకు కూడా, అదే పడమటి దిక్కుకు కూడా ఇతన్ని అధిపతిగా చేశాడు. అధీశ్వర పాశపాణిర్భవ సర్వామర ప్రియ, నువ్వు వీటన్నిటికీ అధీశ్వరుడు అవుతావు, నువ్వు పాశపాణివిగా నువ్వు దేవతలందరికీ ప్రియాన్ని చేకూరుస్తూ నీకు నేను మరొక వరం కూడా ఇస్తున్నాను, నీకు మేలు జరిగేటువంటి, అందరికీ మేలు జరిగేటువంటి ఒక వరం కూడా ఇస్తున్నాను. నువ్వు స్థాపించిన ఈ లింగము నీ పేరుతో పిలువబడుతుంది, వరుణేశమితి ఖ్యాతం, వారాణస్యాం సుసిద్ధితం, వారాణసిలో వరుణేశ్వరుడు అనే పేరుతో ఇది పిలువబడుతుంది. మణికర్ణేశలింగస్య నైరుత్యాం దిశి సంస్థితం, ఇది మణికర్ణికేశ్వర లింగానికి, మణికర్ణికా ఘాటులో మెట్లపై నుంచి వెళ్తే మణికర్ణికేశ్వర లింగం ఉంటుంది, చాలా లోపల ఉంటుంది, అది కిందకు దిగి మెట్లు దిగి చూడాలి, లేకపోతే పైనుంచే మనం అక్కడి నుంచి పుష్పాలు కానీ నీళ్లు కానీ వేయవలసి ఉంటుంది. ఆ మణికర్ణేశ్వర లింగానికి ఇది నైరుతి దిక్కులో ఉన్నది అని అంటున్నాడు. ఇది మాత్రం మేము ఇంతవరకు చూడాల, ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ వరుణేశ్వర లింగాన్ని ఇంతవరకు చూడలేకపోయినాం. నిరుతేశ్వర లింగం మాత్రం చౌషష్ఠి మాతకు ఎదురు సందులో అక్కడ పుష్పదంతేశ్వరుడు ఉన్నాడు, శివమహిమన స్తోత్రం రాసిన ఆయన, ఆయన స్థాపించిన లింగం. ఆ లింగాన్ని కనుక దర్శించినట్లయితే ఎప్పుడున్న శివ నిర్మాల్యం తొక్కితే ఆ దోషాలు పోతాయి, సంవత్సరానికి ఒకసారి ఆ పని చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. ఆ పుష్పద ఆంధ్రులే దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు, ఆ దేవాలయాన్ని అంతా కూడా ఓ బ్యాంకింగ్ మేనేజర్గా చేసి వారు కాశీలోనే ఉంటున్నారు. దాని వెనుక వైపు ఈ నైరుతేశ్వర లింగం ఉందండి, ఇంత ఎత్తు పొడవున ఉంది. అక్కడ ఉన్న 4-5 సంవత్సరాల నుంచి ఉంటుంటే, 5-6 సంవత్సరాల నుంచి, 2-3 సంవత్సరాల క్రితం ఎందుకో ఎవరో అక్కడ పుష్పదంతేశ్వర మందిరంలో ఉన్న అర్చకుడు చెప్పాడు, ఏమయ్యా ఇక్కడ నైరుతీశ్వర లింగం ఉన్నదంటున్నారు, నాకేమో ఎక్కడ తెలియట్లేదంటే గుబ్బలాన్ని ఇంట్లో ఉన్నదండి అని వెళ్ళి ఆ తలుపు తీసి చూపించాడు. ఆ రోజు ఎంత ఆనందం కలిగిందో, తర్వాత మాకు అందరికీ చెప్పి ఆ తర్వాత రోజు వెళ్ళి అందరం చూసొచ్చాం. ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా ఆ లింగాన్ని చూచొస్తూ ఉంటాం, అది మాత్రం అక్కడ ఉన్నది. ఆరాధితం సదాపుంసం సర్వజాడ్య వినాశకృతం, ఈ జలములకు అధిదేవత కదా, జలములంటే జాడ్యం ఉంటుంది, అది జడము, అందరి జాడ్య సర్వజాడ్యములు పోతాయిట ఈ లింగాన్ని ఆరాధిస్తే. వరుణేశ్వరుడు భక్తులు వాళ్లకు ఎప్పుడు కూడా నతేషాం మద్భయం క్వచిదు, నా వలని భయం ఉండదు అన్నాడు. సంతాప భయం ఉండదు, అపాయ మరణాలు ఉండవు, జలోదర వ్యాధులు రావు, దప్పికతో బాధపడటం ఉండదు, అన్నపానీయములు నీరసములైనవన్నీ కూడా సరసములవుతూ ఉంటాయిట ఆ వరుణేశ్వరుడు యొక్క స్మరిస్తేదాలు. వరుణేశ్వర వరుణేశ్వర నాత్రకార్య విచారణ, ఈ విషయంలో సందేహాలు పనికిరావన్నాడు, ఇది పరమేశ్వరుడు చెప్పిన మాట. ఇచ్చుక్త్వా అంతర్ధదే శంభు, ఈ రకంగా చెప్పి ఆయన కాస్త అంతర్ధానం చెందాడు. వెంటనే పరమేశ్వరుడు తన బంధువులతో సహా, వరుణుడు కూడా తన బంధువులతో వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ లోక విమానం వెళుతూ ఉందండి. ఇంకా వాయు గంధవతి పురికి వెళుతున్నది, వాయు దిక్కుకి వెళుతూ ఉన్నది ఈ విమానం. ఇమాం గంధవతీం పుణ్యం పురీం వాయుకయ, ఇది వాయువు యొక్క పట్టణమయ్యా గంధవతి అంటుంటారు. వరుణుని యొక్క ఉత్తర భాగంలో ఇది ఉన్నదయ్యా, ఇది వరుణ అంటే వరుణ యొక్క ప్రాంతం కదా ఇది, పశ్చిమ దిక్కు, దీనికి ఉత్తర భాగంలో ఉన్నది. ఇక్కడ వాయుదేవుడు ఉంటూ ఉంటాడు, ఆయన దిక్పాలకుడు ఆ దిక్కుకి, ఆయన జగత్తుకు ప్రాణం లాంటి వాడు, ఆయన లేకపోతే ఇంకా ప్రాణాలు ఉండవు, ఆయన ప్రాణస్వరూపుడు. ఆయన పురా కశ్యపదాయాద కశ్యప ప్రజాపతి కుమారుడు, ఆయనేమో కర్దమ ప్రజాపతి కుమారుడు, ఈయనేమో కశ్యప ప్రజాపతి కుమారుడయ్యా. ఆయన పేరు పూతాత్మ, విశ్వనాథుడి యొక్క రాజధానిలో చాలా తపస్సు చేశాడు వారణాసిలో. ఈయన 10,000 లక్ష సంవత్సరాలు తపస్సు చేశాడు. అయుతం శతం 10,000 సంవత్సరాలు ఇతడు తపస్సు చేశాడండి పెద్ద లింగాన్ని స్థాపించి. ఆ లింగం పేరు పవనేశ్వర లింగం. ఇది ఎక్కడ ఉంది అంటే కాశీపుర, అక్కడే కాశీమాత మందిరం ఉంది, అక్కడికి ఆ కాశీమాత మందిరం దాటి కొద్దిగా వెళుతూ ఉంటే జ్యేష్ఠేశ్వరుడు, జ్యేష్ఠ గౌరి వచ్చి వరుసగా ఒక 10 లింగాలు ఉంటాయి. అసలు పురాణంలో లెక్క ప్రకారం చాలా ఉండాలి, అవన్నీ ఇప్పుడు మనకు నశించిపోయినాయి. పవనేశ్వరి అని చెప్పి పైన రాసి ఉంటుంది చిన్నగా అనమాట. క్రిందకు దిగి చూడాలి, ఓపిక లేక మోకాళ్ళు సరిగా లేక మేము పైనుంచి చూస్తుంటాం. ఓపిక ఉన్నవాళ్ళు కిందకి వెళ్ళి అన్నీ కూడా అర్చించి అర్చనలు చేసి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నదండి ఈ లింగం. యశ్చ దర్శనమాత్రేణ పూతాత్మ జాయతే, అతని పేరే పూతాత్ముడు, దర్శిస్తేనే పవిత్రమైన మనస్సు కలిగినటువంటి వాళ్ళు అవుతారు. పాపములన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి ఆ లింగ దర్శనం వల్ల. తస్య ఉగ్రతపస తపసాం ఫలద శివ, బాగా తపస్సు చేశాడు ఈ పూతాత్ముడు కాశీలో లింగ ప్రతిష్ఠ చేసి. పరమేశ్వరుడు జ్యోతిరూపుడైనటువంటి మహేశ్వరుడు లింగము నుండి ఆవిర్భవించాడు, ఆయన స్థాపించిన లింగము నుండి ప్రసన్నుడైనాడు. కరుణసా దయాసముద్రుడు కాదుటండి, దయ అమృత సముద్రుట్ట, దయ అమృతం. ఆయన దయపడిందంటే ఇంకా మనకు అమృతత్వమే. ఆ దయామృత సముద్రుడు ఉత్తిష్టోత్తిష్ట పూతాత్మన్ వరం వరయసువ్రత, ఉత్తిష్ట ఉత్తిష్ట వరం కోరుకో ఉన్నాడు. నీ భయంకరమైన ఈ తపస్సుకు నీ ఆరాధనకు నేను సంతోషించాను, నీకు ఇవ్వరా అన్నటువంటిది ఏమీ లేదు అని స్తోత్రం చేశాడు. దేవదేవ మహాదేవ దేవానామ భయప్రద బ్రహ్మ నారాయణేంద్రాది సర్వదేవ పదగ్రహ వేదస్వాం నచ విందంతి కిమాత్మక ఇతి ప్రభో ప్రాప్తాః శతపదత్వం చ నేతి నేతీతి వాదినః బ్రహ్మ విష్ణోరపి గిరాం గోచరో నచ వాక్పతే ప్రమదేశం కథం స్తోతుం మాదృశ ప్రభవేత్ ప్రభో ప్రసహ్య ప్రమిమీతేశ భక్తిర్మాం స్తుతికర్మణి కరోమి కిం జగన్నాథ నవశ్యాని ఇంద్రియాణి మే విశ్వం త్వం నాస్తి వైభేదః త్వమేకః సర్వతో సర్వగోయతః స్తుత్యం స్తోత స్తుతిస్తుంచ సగుణో నిర్గుణో భవన్ స్వర్గాత్ పురా భవానీ కో రూపనామ వివర్జిత యోగినోపి నతే తత్వం విందంతి పరమార్థత యదైకలో నశక్నోషి శ్రంతుం స్వైరచర ప్రభో తదిచ్ఛా తవ యోత్పన్న సేవ్యా శక్తిరభూత్తవ త్వమేకో దివ్యమాపన్న శివశక్తి ప్రభేదత త్వం జ్ఞానరూపో భగవాన్ స్వేచ్ఛాశక్తిస్వరూపిణి ఉభాభ్యాం శివశక్తిభ్యాం యువాభ్యాం నిజలీలయ ఉత్పాదయిత క్రియాశక్తి తతసర్వమిదం జగత్ జ్ఞానశక్తిర్భవానీశ ఇచ్ఛాశక్తిరుమాస్మృత క్రియాశక్తిరిదం విశ్వం అశ్చత్వం కారణం తత దక్షిణాంగం తవ విధి వామాంగం తవ జాచ్యుత చంద్రసూర్యాగ్ని నేత్రత్వం త్వనిశ్వాసశ్రుతిత్రయం త్వస్తు వేదాంబు నిధయస్తవ స్వేదా అంబునిధయస్తద శ్రోత్రం సమీరిణ బాహవస్తే దశ దిశో ముఖంతే బ్రాహ్మణా స్మృత రాజన్యవర్యాస్తే బాహు వైశ్యా ఊరుసముద్భవ పద్భ్యాం శూద్రస్తవేశాన కేశాస్తే జలదా త్వం పృం ప్రకృతి రూపేణ బ్రహ్మాండమసృజఃపుర మధ్యే బ్రహ్మాండమఖిలం విశ్వమేతచ్చరాచరం అతస్త్వత్తో నమన్యేహం కించిద్భిన్నం జగన్మయ త్వయి సర్వాణి భూతాని సర్వభూతమయో భవాన్ నమస్తుభ్యం 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 నమో నమః అయమేవ వరో నాథ త్వయిమేస్తు స్థిరామతి అని స్తోత్రం చేశాడండి. ఓ దేవదేవ, ఓ మహాదేవ, దేవతలందరికీ అభయమిస్తున్నటువంటి ఓ మహానుభావ, బ్రహ్మ నారాయణుడు ఇంద్రుడు మొదలైన అందరికీ కూడా వారికి వారి వారి పదవులను ఇచ్చినటువంటి వాడు. బ్రహ్మకర్తకు సృష్టికర్తృత్వాన్ని, అలాగే శ్రీ మహావిష్ణువుకు స్థితిపాలకత్వాన్ని, ఇంద్రాదులకు స్వర్గాధిపత్యాన్ని అన్నిటినీ ఇచ్చినటువంటి వాడు నువ్వేవయ్య. వేదములు కూడానే నిన్ను గురించి చెప్పలేవు, ఎతో వాచో నివర్తంతే అని చెప్పి శృతి కూడా చెబుతున్నది. వేదములు నిన్ను గురించి తెలుసుకోలేరు, నువ్వు ఏ స్వరూపుడువో కిమాత్మక, నీ స్వరూపం వేదములకు కూడా తెలియదు. రకరకాల మార్గాలలో పోయి నువ్వు అదిగా ఇంద్రియాలు కాదు, ఈ శరీరం కాదు, ఇట్లా అనేక రకాలుగా నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ పోయినాయి తప్ప దీనికంటే ఇంకేదో ఉన్నదని ఇది అని స్పష్టంగా నిన్ను గురించి వేదములు కూడా చెప్పలేకపోయినవి. బ్రహ్మవు కానీ విష్ణువు కానీ వాళ్ళ వాక్కులకు, బృహస్పతికి కానీ నిన్ను గురించి వర్ణించే సామర్థ్యం లేదయ్యా. నువ్వు ప్రమదగణానికి ప్రభువి, నా వంటి వాడు నిన్ను గురించి స్తోత్రం చేయటానికి శక్తి ఎక్కడ ఉందయ్యా? నాకు భక్తి, ఈ భక్తి మాత్రం చేతనే నేను నిన్ను స్తుతిస్తున్నా, కానీ నిన్ను స్తుతించగల సామర్థ్యం ఉన్నవాణ్ణి నేను కాదు అన్నాడు. కరోమి కిం జగన్నాథ నవశ్యాని, నాకు ఇంద్రియములు వశంలో లేవు ఓ ప్రభు. ఈ విశ్వం తమ్నాస్తి వై, ఈ విశ్వమునకు నీకు అసలు భేదమే లేదయ్యా, నువ్వు ఒక్కడివే ఉన్నటువంటి వాడివి. నువ్వు సర్వత్రా ఎక్కడికైనా వెళుతూ ఉంటావు, సర్వము వ్యాపించి ఉంటావు. ఈ స్తోత్రం స్తుతి చేసేవాడు నువ్వే, స్తోత్రం ఎవరి గురించి అయితే చేస్తున్నామో ఆ పరమేశ్వరుడు నువ్వే, స్తుతి చేసే నేను నువ్వే, స్తోత్రం కూడా నీవే, ఈ మొత్తం సర్వము నీవే, సగుణ బ్రహ్మవు నీవే, సగుణ నిరాకార బ్రహ్మవు నీవే, అలాగే నిర్గుణ పరబ్రహ్మవు నీవే, సగుణ బ్రహ్మవు నీవే, నిర్గుణ పరబ్రహ్మవు నీవే. సృష్టికి పూర్వం నువ్వు ఒక్కడివే ఉన్నావయ్యా, అప్పుడు నీకు రూపం లేదు, నామం లేదు, ఏమీ లేవు, నామరూపాలు లేవయ్యా. యోగునులు కూడా, యోగులైనటువంటి వాళ్ళు కూడా యథార్థంగా నీ యొక్క రూపాన్ని తెలుసుకోలేరయ్యా. నువ్వు అసలు ఉన్నది ఒక్కడివే మొదట్లో, అయినప్పటికీ ఇంకొకరు కావాలి అని కోరుకున్నావు నువ్వు బహుశ్యామని, ఒంటరిగా ఏకాంతంగా ఉంటూ కూడా మరొకరు తోడు ఉంటే కావాలని చెప్పి నువ్వు అనుకున్నావు. అప్పుడు ఒక నీ ఇచ్ఛాశక్తి ఆవిర్భవించిందయ్యా, మొట్టమొదట ఇచ్ఛాశక్తి ఆవిర్భవించింది. శివ శక్తి ప్రభేదత, నువ్వేమో శివుడివైతే ఆమెమో శక్తి అనే పేరుతో పిలువబడింది, నువ్వేమో జ్ఞానశక్తివైతే, జ్ఞానరూపుడవైతే నీ ఇచ్ఛాశక్తి ఉన్నదే క్రియారూపిణి అయింది. స్వేచ్ఛాశక్తి స్వేచ్ఛాశక్తిస్వరూపిణి, నీవేమో జ్ఞానరూపిణి, నీ ఇచ్ఛాశక్తి ఏదైతే ఉందో అదేమో శక్తి రూపమైంది. శివశక్తి స్వరూపమైనటువంటి మీ ఇద్దరి వల్ల, మీ లీల వల్ల క్రియాశక్తి ఆవిర్భవించింది. క్రియాశక్తి అంటే జగత్ అండి, మొట్టమొదటి ఉన్నది మీ ఇద్దరే, మీ ఇద్దరినే ప్రకృతి పురుషులు అంటారు. మీ వల్ల క్రియాశక్తి ఆవిర్భవించింది అంటే ఈ జగత్తు ఆవిర్భవించిందయ్యా. అప్పటి నుంచి ఈ జగత్తంతా కూడా ప్రారంభమైంది. జ్ఞానశక్తివి నువ్వు, ఈ పార్వతీదేవి ఉమా ఉన్నది ఆమెమో ఇచ్ఛాశక్తి, ఈ క్రియాశక్తి, ఈ జగత్తంతా కూడా క్రియాశక్తి అవుతుంది. కాబట్టి ఈ జగత్తుకంతటికి కారణం ఎవరయ్యా అంటే నువ్వు, మొట్టమొదటి ఉన్నటువంటిది నువ్వే ఒక్కడే. నీ తర్వాత నీ శక్తి ఇచ్ఛాశక్తి వచ్చింది, నీవేమో శివుడివి శంకరుడివి, నీ ఇచ్ఛాశక్తి పార్వతీదేవి ఉమాదేవి, తర్వాత క్రియాశక్తితో ఈ జగత్తంతా ఏర్పడిందయ్యా. అందువల్లనే ఈ జగత్తు క్రియాశక్తి అనుకుంటే ఈ క్రియాశక్తికి కారణం ఎవరు, ఇచ్ఛాశక్తి ఆ శివుడు, ఇచ్ఛాశక్తి పార్వతి, తర్వాత జ్ఞానశక్తి అయినటువంటి శివుడు. నువ్వు అందరికీ కారణమైన వాడి అంటే ఇచ్ఛాశక్తి కంటే కూడా ముందున్నటువంటిది జ్ఞానశక్తి, తర్వాత ఇచ్ఛాశక్తి, తర్వాత క్రియాశక్తి. కాబట్టి ఈ జగత్తుకంతటికి కూడా నువ్వే కారణుడివి. నీ యొక్క కుడి భాగం అంతా కూడా బ్రహ్మ, ఎడమ భాగం అంతా కూడా విష్ణువు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, నీ యొక్క నేత్రములు, నీ నిశ్వాసలే ఈ మూడు వేదములు, ఈ నీ యొక్క స్వేద బిందువులే సముద్రములు, నీ చెవియే వాయుదేవుడు, బాహవస్తే పది దిక్కులు కూడా నీ బాహువులు, బ్రాహ్మణులేమో నీ ముఖము, రాజశ్రేష్ఠులందరూ నీ బాహువులు, వైశ్యులందరూ కూడా నీ ఊరువుల నుండి సముద్భవించారు, శూద్రులందరూ నీ పాదముల నుండి, మేఘములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ కేశములు. నువ్వే పురుషుడు ప్రకృతి అనే రూపంతో, ప్రకృతి పురుషుల రూపంతో ఈ బ్రహ్మాండాన్నంతా కూడా పూర్వం సృజించావయ్యా. ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఈ బ్రహ్మాండము, ఈ బ్రహ్మాండం మధ్యలో ఉన్నది అంతా కూడా, ఈ జగత్తంతా కూడా నువ్వే సృష్టించావయ్యా. అందువల్ల అత త్వత్తో నమన్యేహం కించిత్ అభిన్నం జగన్మయ, కాబట్టి నీకంటే భిన్నమైంది వేరే ఏమీ లేదు, ఉన్నదంతా నీవే, సర్వం కలు ఇదం బ్రహ్మ అని చెప్పి ఈ రకంగా స్తోత్రం చేశాడు. నువ్వు నాకు వరం ఇద్దామనుకుంటున్నావు కదా, ఇవ్వదలుచుకున్నట్లయితే స్థిరమైనటువంటి భక్తి నీ యందు నాకు కలగాలి, అటువంటి వరం ఇవ్వవని వరుణదేవుడు కోరుకున్నాడు. అప్పుడే పూతాత్మ అంటున్నాడు, సమూర్తిత్వం సమారూప్య దిక్పాల పదమాదే, ఆయన అంటున్నాడు, పరమేశ్వరుడు అంటున్నాడు, నా మూర్తిని నువ్వు ధరించి నేను నీలో ప్రవేశిస్తాను, నా యొక్క శక్తి అంతా నీలోనికి వస్తుంది, నువ్వు దిక్పాలకుడి గమనం ఉన్నాడు. అష్టమూర్తుల్లో వాయువు కూడా ఒక ఆయన అష్టమూర్తుల్లో ఒకడు, పంచభూతములు అష్టమూర్తుల్లో వస్తాయి, పంచభూతాలు పృథ్వీ, తేజో, వాయురాకాశములు, సూర్యుడు, చంద్రుడు, ఇది కాక యజమాని, ఈ మొత్తం ఎనిమిది మంది శివుని యొక్క రూపం అన్నమాట, అష్టమూర్తులు అంటాం ఆయన్ని. నువ్వు నా యొక్క మూర్తిని ఆరోపించుకొని దిక్పాల పదవి ఎందు నువ్వు ఉండవయ్యా, నువ్వు సర్వగోమమ రూపేణ, వాయువు వెళ్ళని చోటు ఎక్కడ ఉందండి, నువ్వు నా రూపంలో అన్ని చోట్లకు వెళ్తావు, సర్వతత్వములు అందరి యొక్క తత్వములను నీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి, నువ్వు అందరి యొక్క ఆయువు యొక్క రూపం నువ్వే, నువ్వు ఉంటేనే వాళ్ళు జీవించేది, నువ్వు పోయినావంటే ప్రాణవాయువు వాయు రూపంలో ఉన్నావు, నువ్వు కనుక వెళ్ళిపోయినావంటే వాళ్ళు జీవించరయ్యా, అందరి యొక్క ప్రాణ రూపంలో ఉండేటువంటి ప్రాణవాయువు నువ్వే భవ అని ఈ రకంగా వరాలిచ్చి, నీవు స్థాపించిన ఈ లింగము చాలా దివ్యమైంది, మానవులు ఈ లింగమును కనుక చూచినట్లయితే ఈ మరుతేశ్వర పవనేశ్వర లింగాన్ని సర్వభోగములతో బాగా సమృద్ధితో విలసిల్లుతారయ్యా, చ చివరికి నీ లోకంలో వచ్చి ఉంటారు, వాళ్ళంతా వాయులోకంలో ఉంటారు. పవమానేశ్వరం లింగం మధ్య జన్మ సకృత్నర, జన్మకు ఒక్కసారి కాశీ అంటారు, జన్మకు ఒక్కసారి శివరాత్రి అంటారే, జన్మలో ఒక్కసారైనా పవమానేశ్వర లింగాన్ని చూడండి. యథోక్త విధిన పూజ సుగంధ స్నపనాదివి, యథోక్తంగా చక్కగా సుగంధ ద్రవ్యాలతో స్నానములతో అభిషేకం చేయండి. సుగంధ చందనాలతో పుష్పాలతో ఎవరైతే అట్లా అభిషేకం చేస్తారో వాయులోకంలో వాళ్ళంటారు. వీళ్ళగో ఇక్కడ చెబుతున్నాడు, జ్యేష్ఠేశాత్ పశ్చిమే భాగే, జ్యేష్ఠేశ్వరుడికి పడవటి భాగంలో వాయుకుండ ఉన్నది, వాయుకుండానికి ఉత్తర భాగంలో ఈ పవమానలింగం ఉన్నది. దీన్ని కనుక ఆరాధించినట్లయితే వెంటనే పవిత్రులైపోతారు అని వరములిచ్చి పరమేశ్వరుడు ఆ పవమానేశ్వర లింగంలో అంతర్ధానం చెందినాడు. ఈ రకంగా వాయుదేవుని యొక్క పట్టణము అక్కడ విషయాలన్నీ కూడా చెప్పారండి. చెప్పి ఇది గంధవతీ పురియా స్వరూపం తే నిరూపితం తస్యా ప్రాచ్యా కుబేరస్య శ్రీమత్యేషాలకాపురి. ఇంకా దానికి తరువాత ఉన్నదే ఉత్తరంగా అలకాపురి ఉన్నది, అది కుబేరుడు యొక్క రాజధాని. శంభో సఖిత్వమాపేదే నాథోస్యా భక్తియోగత, పరమేశ్వరుడికి మిత్రుడండి కుబేరుడంటే. నిధీనాం పద్మముఖ్యానాం దాతా భోక్త హర అర్చనాత్, నవనిధులను ఉన్నాయి పద్మ మొదలైనవి, ఆ నవనిధులకు అతడు ప్రభు అయ్యాడు. దాత ఆయనే ఇచ్చేవాడు, ఎవరికైనా కావాలంటే డబ్బులు ఇచ్చేవాడు ఆయనే. రఘుమహారాజు దగ్గరికి కౌత్సుడు అనేటువంటి శిష్యుడు వచ్చాడు గురుదక్షిణ ఇవ్వడానికి, ఆయన విశ్వజిత్ త్యాగం చేశాడు, రిక్తహస్తాలతో ఉన్నాడు, అందరికీ దానం చేసి మృణ్మయ పాత్రతో ఉన్నాడు, ఇవ్వడానికి ఏమీ లేదు, వచ్చిన వాడిని ఇవ్వకుండా పంపకూడదు, ఏం చేయాలి, ఉండవన్నాడు అగ్నిహోత్ర గృహంలో ఆ కౌత్సుడిని. కుబేరుడు పైకి తెల్లవారిన తర్వాత సూర్యవంశపు రాజండి రఘుమహారాజు, ఆ వంశంలో పుట్టాడు కాబట్టి రామచంద్రుడికి రాఘవ అనే పేరు వచ్చింది, మహానుభావుడు. రఘుమహారాజు అంటే సామాన్యుడు కాదు. ఆ రఘుమహారాజు కుబేరుడిపైకి తెల్లవారితే దండయాత్ర పంపించి, మనం ఎప్పుడో ఈ గ్రహాంతరాలకు వెళ్ళామనుకుంటున్నాం, ఆనాడు కూడా గ్రహాంతరాలకు వెళ్ళారు మన రాజులు. దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళి రాక్షసులతో దేవతల తరఫున పోరాడి వచ్చాడు, మనకు రామాయణంలో ఈ కథ వింటూనే ఉన్నాం. అవన్నీ ఇప్పుడు మనం సాధించుకుంటూ ఉన్నాం, మళ్ళీ 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 ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇతడు పరమేశ్వరుని యొక్క మిత్రుడైనాడు. ఈ విషయమంతా కూడా నిధీనాం పద్మముఖ్యానం, అప్పుడు కుబేరుడే ఈ విషయం తెలుసుకొని రథం తెల్లవారింది, రథారూఢుడైనాడు, బయలుదేరాడు ధనుర్బాణాలు ధరించి, వెంటనే సువర్ణం కురిపించేశాడు అనమాట. కుబేరుడు ఇవ్వను ఇవ్వగలడు, ఆ తర్వాత ఆయన వేట ధనాలకన్నిటికీ అధిపతి, ఆయన దగ్గర వడ్డీకి తెచ్చుకున్నాడు కదండి మన వెంకటేశ్వర స్వామి, ఆయన దగ్గరే ఇంకా తీరలేదు, ఇంకా వడ్డీ కాసుల వాడు అని అంటుంటారు, ప్రతి సంవత్సరం తీరుస్తూ ఉన్నట్టే వచ్చిందంతా, ఎప్పుడు తీరుతుందో తెలియదు మహానుభావుడు, అందరికీ కావాలంటే ఇస్తూ ఉంటాడు ఆయన కుబేరుడు. విశ్వశర్మ ఉవాచ కోసవు కశ్య పునఃకీర్తుడు, సరే ఎవరయ్యా ఈయన, ఈయన భక్తి ఏమిటి, ఆ శివుడికి మిత్రుడుగా ఉండడం ఏమిటి, ఈ విషయాలన్నీ వినాలని కోరికగా ఉంది, మీరంతా కూడా చెప్పాలి అని చెప్పిన అడిగారు. శివశర్మన్ మహాప్రాజ్ఞ పరిశుద్ధేంద్రియ ఈశ్వర సుతీర్థక్షాళితాశేష జన్మజాతమ, నువ్వు చాలా పవిత్రుడువయ్యా, పరిశుద్ధమైనటువంటి ఇంద్రియములు కలిగినటువంటి వాడివి నువ్వు, పుణ్యక్షేత్రాలలో గొప్ప నదులలో కూడా ఉండి నువ్వు అక్కడ నీ యొక్క పాపములన్నిటినీ అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఆ తాపములను పాపములను పోగొట్టుకున్నావు, అంటే తీర్థస్నానాదులు క్షేత్రములు సేవిస్తే జన్మజన్మల తాపములు పాపములు నశిస్తాయి, అందుకు మనం తీర్థక్షేత్రాలు సేవించడం. సుహృది ప్రేమ సంపన్నే త్వయనుజ్యం, ఎప్పుడు కూడా నే స్నేహితులతో ప్రేమతో కూడినటువంటి స్నేహితులతో ఉందే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పరాంది ఏముంటుంది కనుక, ఇదివరకు కూడా చెప్పాడు, సాధువిస్సహ సంవాద సర్వశ్రేయో, సత్సంగం ఎప్పుడు అవసరం, సజ్జనులతో మనం మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఏమవుతుంది, అనేక ధర్మ విషయాలు తెలుస్తూ ఉంటూ ఉంటాయి, అందువల్ల సజ్జనులతో స్నేహం ఎప్పుడు వాదన మంచిది, దుర్మార్గులతో వాదం కలహానికి దారితీస్తుంది. ఆసీత్ అని చెప్పి ఇంకా కథ చెప్పడం ప్రారంభించాడు. అది రేపు చెప్పుకుందాం, కుబేరుడి యొక్క కథ రేపు చెప్పుకుందాం. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. ಕಾಶೀಪುರ ನಿವಾಸಾಯ ಕಾಮಿತಾರ್ಥ ಪ್ರದಾಯಿನೇ ಅನ್ನಪೂರ್ಣ ಸಮೇತಾಯ ವಿಶ್ವನಾಥಾಯ ಮಂಗಳಂ. ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ, ಕಾಶೀ ವಿಶ್ವನಾಥ ಗಂಗೆ, ಮಾತಾ ಪಾರ್ವತೀಕೆ ಸಂಗೆ, ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ, ಕಾಶೀ ವಿಶ್ವನಾಥ ಗಂಗೆ, ಮಾತಾ ಪಾರ್ವತೀಕೆ ಸಂಗೆ, ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ, ಕಾಶೀ ವಿಶ್ವನಾಥ ಗಂಗೆ, ಮಾತಾ ಪಾರ್ವತೀಕೆ ಸಂಗೆ. ಓ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ವಿಶ್ವಸ್ಯ ಕಲ್ಯಾಣಮಸ್ತು, ಪ್ರಾಣಿಷು ಸದ್ಭಾವನಾಸ್ತು, ಧರ್ಮಸ್ಯ ಜಯೋಸ್ತು, ಗೋವಧಸ್ಯ ನಿಷೇಧೋಸ್ತು, ಲೋಕಸ್ಯ ಕಲ್ಯಾಣಮಸ್ತು. ಸ್ವಸ್ತಿ.